2 సమూయేలు 1వ అధ్యాయము. సౌలు మరణవార్త దావీదు వినడం. దావీదు అమాలేకీయులను చంపి తిరిగి వచ్చాడు. సౌలు చనిపోయిన తరువాత అతడు సిక్లాగు ప్రాంతంలో 2 రోజులు ఉన్నాడు. 3వ రోజు ఒకడు తన బట్టలు చింపుకుని తలమీద బూడిద పోసుకుని సౌలు సైన్యం నుండి వచ్చాడు. అతడు దావీదును చూసి నేలపై సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అందుకు వాడు, ఇశ్రాయేలుల సైన్యంలో నుండి నేను తప్పించుకుని వచ్చాను అన్నాడు. జరిగిన సంగతులు నాతో చెప్పు అని దావీదు అడిగాడు. అందుకు అతడు, సైనికులు యుద్ధంలో నిలవలేక పారిపోయారు. చాలామంది గాయాలపాలై పడిపోయారు. చాలామంది చనిపోయారు. సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయారు అన్నాడు. సౌలు అతని కొడుకు యోనాతాను చనిపోయారని నీకెలా తెలిసిందో నాకు వివరంగా చెప్పు అని దావీదు అతన్ని అడిగాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు, నేను అనుకోకుండా గిల్బోవా కొండకు వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకుని ఉన్నాడు. రథాలు రౌతులు అతనిని తరుముతూ పట్టుకోవడానికి సమీపించినప్పుడు అతడు వెనక్కి తిరిగి చూసి నన్ను పిలిచాడు. అందుకు నేను, చిత్తం నా రాజా అన్నాను. అతడు, నువ్వు ఎవరివి అని నన్ను అడిగాడు. నేను అమాలేకీయుణ్ణి అని చెప్పాను. అతడు, నాలో కొనప్రాణం ఉన్నందువల్ల నేను తీవ్రమైన యాతనలో ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నన్ను చంపేయి అని ఆజ్ఞాపించాడు. అంత తీవ్రంగా గాయపడిన తరువాత అతడు ఇక బతకడని అనిపించి నేను అతని దగ్గర నిలబడి అతన్ని చంపివేశాను. అతని తలమీద ఉన్న కిరీటాన్ని చేతి కంకణాలను తీసుకుని నా రాజువైన నీ దగ్గరికి వాటిని తెచ్చాను అన్నాడు. దావీదు ఆ వార్త విని తన బట్టలు చింపుకున్నాడు. అతని దగ్గర ఉన్నవారంతా అలాగే చేసి సౌలు యోనాతాను యెహోవా ప్రజలు ఇశ్రాయేలు వంశీకులు యుద్ధములో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు. తరువాత దావీదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ఆ వార్త తెచ్చిన వాణ్ణి అడిగాడు. వాడు, నేను ఇశ్రాయేలు దేశంలో నివసించే అమాలేకు వాడైన ఒకడి కొడుకును అన్నాడు. అందుకు దావీదు, భయం లేకుండా యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపడానికి అతని మీద నువ్వెందుకు చెయ్యి ఎత్తావు అని తన మనిషి ఒకణ్ణి పిలిచి, వెళ్ళి వాణ్ణి చంపు అని చెప్పగా అతడు వాణ్ణి కొట్టి చంపాడు. యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపానని నువ్వు చెప్పావే, నీ నోటి మాటే నీకు సాక్ష్యం కాబట్టి నీ ప్రాణానికి నువ్వే జవాబుదారివి అని దావీదు ఆ మృత అమాలేకీయుడితో అన్నాడు. సౌలు యోనాతానుల మరణవార్త గురించి దావీదు విలాపం. దావీదు సౌలును గుర్చి అతని కొడుకు యోనాతానును గుర్చి భూస్థాపన విలాపగీతం ఒకటి పాడాడు. యూదావారంతా ఆ ధనుర్గీతం నేర్చుకోవాలని తన ప్రజలను ఆదేశించాడు. అది యాసారు గ్రంథంలో రాసి ఉంది. ఇశ్రాయేలు, నీకు మహిమ అంతా నీ పర్వతాలపై మృతి చెందింది. బలవంతులు ఎలా పడిపోయారో గదా. ఫిలిస్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు. సున్నతి లేని వారి కుమార్తెలు పండగ చేసుకోకూడదు. అందుకని ఈ సంగతి గాతులో తెలియనివ్వకండి. అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకండి. గిల్బోవా పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవుగాక. అర్పణకు పనికి వచ్చే ధాన్యం పండే చేలు లేకపోవుగాక. పరక్రమవంతులు డాలు అవమానం పాలయ్యింది. సౌలు డాలు తైలం చేత అభిషేకం పొందనిదైనట్టు అయిపోయింది. హతుల రక్తం ఒలికించకుండా బలిష్ఠుల దేహాలు నుండి యోనాతాను విల్లు మడమ తిప్పలేదు. ఎవరినీ హతమార్చకుండా సౌలు ఖడ్గం వట్టినే వెనుదిరగలేదు. సౌలు యోనాతాను తమ బతుకులో ప్రేమ గలవారుగా దయగలవారుగా ఉన్నారు. తమ చావుల్లో సైతం వారు ఒకరికొకరు వేరై ఉండలేదు. వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు. సింహాల కంటే బలమైనవారు. ఇశ్రాయేలీయుల కుమార్తెలు, సౌలును గుర్చి ఏడవండి. అతడు మీకు ఇష్టమైన ఎర్రని బట్టలు ధరింపజేశాడు. మీకు బంగారు నగలు ఇచ్చాడు. యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపివేశారు. నా సోదరుడా యోనాతాను, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి. నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను. నాపై నీ ప్రేమ ఎంత వింతైనది! స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది. అయ్యయ్యో, బలవంతులైన సైనికులు కూలిపోయారు, యుద్ధశూరులు నశించిపోయారు.
2 సమూయేలు 2 అధ్యాయము.
దావీదు యూదారాజుగా అభిషేకం. కొంతకాలం తరువాత దావీదు, నేను యూదా పట్టణాల్లో ప్రవేశించవచ్చా అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. వెళ్ళు అని యెహోవా అతనితో చెప్పాడు. ఏ పట్టణానికి వెళ్ళమంటావు అని దావీదు అడిగాడు. హెబ్రోనుకు వెళ్ళు అని ఆయన చెప్పాడు. అప్పుడు దావీదు, యజ్రాయేలుయురాలు అహీనోయాము కర్మేలీయుడు నాబాలుకు భారీగా ఉండి విధవరాలైన అబీగయ్యేలు అనే తన 2 భార్యలను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. దావీదు తన దగ్గర ఉన్న వారినందరినీ వారి వారి కుటుంబాలను వెంటబెట్టుకుని వెళ్ళాడు. వీరు హెబ్రోను నగరాల్లో కాపురం పెట్టారు. అప్పుడు యూదాజాతి ప్రజలు అక్కడికి వచ్చి దావీదును తమ రాజుగా పట్టాభిషేకం చేశారు. సౌలును యాబీష్గిలాదు ప్రజలు పాతిపెట్టారని దావీదు తెలుసుకుని వారి దగ్గరికి తన మనుషులను పంపించాడు. మీరు మీ రాజు సౌలును పాతిపెట్టి అతని పట్ల నమ్మకత్వం కనపరిచారు, కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా మీకు తన కృపను విశ్వాస్యతను చూపుతాడుగాక. మీరు చేసిన ఈ పనిని బట్టి నేను కూడా మీకు మేలు చేస్తాను. మీ రాజు సౌలు చనిపోయినప్పుడు యూదాజాతి వారు నాకు రాజుగా పట్టాభిషేకం చేశారు. మీరు ధైర్యం తెచ్చుకుని స్థిరంగా ఉండండి అని కబురు పంపాడు. ఇశ్రాయేలుకు యూదాకు మధ్య యుద్ధం. సౌలు సైన్యాధిపతి నేరు కుమారుడు అయిన అబ్నేరు సౌలు కుమారుడు ఇస్బోసేతును మహనయీముకు తీసుకువెళ్ళి అతన్ని గిలాదు వారిపై, ఆషేరీయులపై, ఇజ్రాయేలుపై, ఎఫ్రాయిమీయులపై, బెన్యామీనీయులపై, ఇస్రాయేలు వారిపై రాజుగా నియమించి అతనికి పట్టాభిషేకం చేశాడు. 40 ఏళ్ల వయసుగల ఇస్బోసేతు 2 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే యూదాజాతి వారు దావీదు పక్షాన నిలబడ్డారు. దావీదు 7 సంవత్సరాల 6 నెలలు హెబ్రోనులో ఉండి యూదా వారిని పరిపాలించాడు. అంతలో నేరు కుమారుడు అబ్నేరు, సౌలు కుమారుడు ఇస్బోసేతు సేవకులు మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు వచ్చారు. అప్పుడు సెరూయా కుమారుడు యోవాబు, దావీదు సేవకులు బయలుదేరి వారిని ఎదిరించడానికి గిబియోను లోయకు వచ్చి, లోయకు వీరు ఈ వైపున వారు ఆ వైపున దిగి ఉన్నారు. అబ్నేరు, మన యువకులను ముందు ఒకరితో ఒకరు పోరాటం చెయ్యిద్దామా అని యోవాబుతో అన్నాడు. యోవాబు అలాగే చేద్దాం అన్నాడు. సౌలు కుమారుడు ఇస్బోషేతుకు చెందిన బెన్యామీనీయులు 12 మంది, దావీదు సేవకుల్లో నుండి 12 మంది లేచి ఎదురెదురుగా నిలబడ్డారు. ఒక్కొక్కడు తన ఎదురుగా ఉన్నవాడి తల పట్టుకుని వాడి డొక్కలో కత్తితో పొడిచారు. అందరూ ఒకేసారి నేలపై పడిపోయారు. అందువల్ల ఆ స్థలానికి హెల్కాతు అస్సూరియము అనే పేరు వచ్చింది. అది గిబియోనుకు దగ్గరలో ఉంది. ఆ తరువాతి రోజు ఘోరమైన యుద్ధం జరిగింది. అబ్నేరు ఇశ్రాయేలు వారు దావీదు సైనికుల ముందు నిలవలేక పారిపోయారు. సెరూయా 3 కొడుకులు యోవాబు, అబీషై, ఆసాహేలు అక్కడ ఉన్నారు. ఆసాహేలు అడవిలేడిలాగా వేగంగా పరిగెత్తగలడు. అతడు కుడివైపుకైనా ఎడమవైపుకైనా చూడకుండా అబ్నేరును తరుముతున్నప్పుడు అబ్నేరు వెనక్కి తిరిగి, నువ్వు ఆసాహేలువా అని అతన్ని అడిగాడు. అతడు, అవును, నేను ఆసాహేలునే అన్నాడు. నువ్వు కుడివైపుకైనా ఎడమవైపుకైనా పరిగెత్తి ఆ యువకుల్లో ఒకడి మీదకు వెళ్ళి వాడి ఆయుధాలు స్వాధీనం చేసుకో అని అబ్నేరు అతనితో చెప్పినప్పటికీ ఆసాహేలు ఈ వైపుకు గాని ఆ వైపుకు గాని చూడకుండా అతన్ని తరుముతూనే ఉన్నాడు. అబ్నేరు, నన్ను తరమడం మానేసి వెనక్కి తిరిగి వెళ్ళు. నేను నిన్ను నేలకు కొట్టి చంపితే ఆ తరువాత నీ అన్న యోవాబుకు నా ముఖమెలా చూపించగలను అన్నాడు. అందుకు ఆసాహేలు, నేను వెనక్కి వెళ్ళను అన్నాడు. అప్పుడు అబ్నేరు ఈటె అంచెతో అతని కడుపులో పడవడం వల్ల ఈటె అతనిలోకి దిగి వీపు నుండి వెనక్కి వచ్చింది. అతడు అక్కడే పడి చనిపోయాడు. అశాహేలు చనిపోయి పడిన ఉన్న స్థలానికి వచ్చిన వారంతా నిలబడిపోయారు. యోవాబు అబీషైలు అబ్నేరును తరుముతూ గిబియోను అడవి దారిలోని గుహ ఎదురుగా ఉన్న అమ్మా అనే కొండ దగ్గరికి వచ్చారు. అప్పుడు సూర్యుడు అస్తమించాడు. అబ్నేరు మీదకి ఎవరూ దాడి చెయ్యకుండా బెన్యామీనీయులు గుంపుగా చేరి ఆ కొండ మీద నిలబడ్డారు. అబ్నేరు కేకవేసి, కత్తి ఎప్పుడూ చంపుతూనే ఉండాలా? అది చివరకు కీడికే కారణం అవుతుందని నీకు తెలుసు గదా. మీ సోదరులను తరమడం ఆపమని నీ మనుషులకు చెప్పకుండా ఎంతకాలం ఉంటావు అని యోవాబుతో అన్నాడు. అందుకు యోవాబు, దేవుని మీద ఒట్టు, నువ్వు ఈ మాట చెప్పకుండా ఉన్నట్లయితే మా మనుషులు తమ సోదరులను రేపు ఉదయం వరకు తరుముతూనే ఉండేవారు అన్నాడు. అతడు బాకా ఊదగా ప్రజలంతా ఆగిపోయి ఇశ్రాయేలు వారిని తరమడం, యుద్ధం చేయడం మానివేశారు. అబ్నేరు అతని మనుషులు ఆ రాత్రి అంతా ఎడారి గుండా ప్రయాణం చేసి యొర్దాను నది దాటి బిత్రోను దారిలో మహనయీము చేరుకున్నారు. యోవాబు అబ్నేరును తరమడం మాని తిరిగి వచ్చి మనుషులను పోగు చేసి లెక్క చూడగా దావీది సేవకుల్లో అశాహేలుగాక 19 మంది తక్కువయ్యారు. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయుల్లో అబ్నేరు మనుషుల్లో 360 మందిని చంపారు. వారు అశాహేలును తీసుకువెళ్ళి బెత్లహేములో ఉన్న అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు. తరువాత యోవాబు అతని మనుషులు రాత్రంతా నడిచి తెల్లవారేసరికి హెబ్రోనుకు చేరుకున్నారు.
2 సమూయేలు 3 అధ్యాయము. సౌలు కుటుంబం వారికి దావీదు కుటుంబం వారికి చాలా కాలం పాటు యుద్ధాలు జరిగాయి. ఫలితంగా దావీదు మరింత బలంగా వృద్ధి చెందాడు. సౌలు కుటుంబం క్రమేపీ క్షీణించిపోయింది. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు యజ్రాయేలీయురాలైన అహీనోయాముకు అమ్మోను అనే మొదటి కొడుకు పుట్టాడు. 2వ కొడుకు కిలియాబు. అంతకుముందు కర్మేలీవాడైన నాబాలుకు భారీగా ఉన్న అబీగయ్యేలుకు పుట్టాడు. 3వవాడు అబ్షాలోము. గెసూరు రాజైన తల్మయీ కుమార్తె మైకాకు పుట్టాడు. 4వవాడు అదోనియా అగ్గీతుకు పుట్టాడు. 5వవాడు సెపట్యా అబీటలుకు పుట్టాడు. 6వవాడు ఇత్రేయాము దావీదు భార్య ఎగ్లాకు పుట్టాడు. వీరంతా హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. సౌలు కుటుంబం వారికి దావీదు కుటుంబం వారికి యుద్ధాలు జరిగే సమయంలో అబ్నేరు సౌలు కుటుంబం వారికి ఎంతో సహాయం చేశాడు. రిస్పా కూతురు అయ్యా సౌలుకు ఒక ఉపపత్ని. ఇస్బోసేతు నా తండ్రి ఉపపత్నితో నువ్వెందుకు సంబంధం పెట్టుకున్నావు అని అబ్నేరును ప్రశ్నించాడు. ఇస్బోసేతు తనను అలా నిలదీసి అడిగినందుకు అబ్నేరుకు తీవ్రమైన కోపం వచ్చింది. అబ్నేరు, నిన్ను దావీదు చేతికి అప్పగించకుండా నీ తండ్రి అయిన సౌలు కుటుంబం వారికి, అతని సహోదరులకు, అతని స్నేహితులకు నేను ఉపకారం చేశానే. నన్ను యూదావారి పక్షంతో చేరిన కుక్కతో సమానంగా ఎంచి ఈ రోజున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతున్నావా? యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షంగా నేను చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు రప్పిస్తాడుగాక. సౌలు కుటుంబం వారి చేతిలో నుండి రాజ్యాన్ని తప్పించి దాను నుండి బెహెర్సబా దాకా ఇశ్రాయేలు వారికి, యూదావారికి దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అన్నాడు. అబ్నేరు మాటలకు భయపడిన ఇస్బోసేతు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అబ్నేరు తన మనుషులను దావీదు దగ్గరికి పంపి, ఈ రాజ్యం ఎవరిది? నువ్వు నాతో ఒప్పందం చెయ్యి. నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీ వైపు తిప్పుతాను అని కబురు పంపాడు. అప్పుడు దావీదు, మంచిది, నేను నీతో ఒప్పందం చేస్తాను. అయితే నువ్వు ఒక పని చేయాలి. నన్ను చూడడానికి వచ్చే సమయంలో సౌలు కూతురు మీకాలను నా దగ్గరికి తీసుకురావాలి, లేకపోతే నీకు నా దర్శనం దొరకదు అని జవాబిచ్చాడు. దావీదు సౌలు కొడుకు ఇస్బోసేతు దగ్గరికి తన మనుషులను పంపించి, ఫిలిస్తయుల్లో 100 మంది మర్మాంగ చర్మపు కొనలను తెచ్చి నేను పెండ్లి చేసుకున్న మీకాలును నాకు అప్పగించాలి అని చెప్పమన్నాడు. మీకాలు భర్త లాయిసు కొడుకు అయిన పల్తీయేలు దగ్గర నుండి మీకాలును తీసుకువచ్చేందుకు ఇస్బోసేతు తన మనుషులను పంపించాడు.
ఆమె భర్త బహూరీము వరకూ మీకాలు వెనకాలే ఏడ్చుకుంటూ వస్తుంటే అబ్నేరు, నీవు తిరిగి వెనక్కి వెళ్ళిపో అని చెప్పగానే అతడు వెళ్ళిపోయాడు. అబ్నేరు దావీదును సందర్శించటం. అప్పుడు అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మల్ని పాలించాలని మీరు ఇంతకుముందు కోరుకున్నారు గదా, నా సేవకుడైన దావీదు చేత నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచిస్తాను అని యెహోవా దావీదును గుచ్చి సెలవిచ్చాడు, కాబట్టి మీ కోరిక నెరవేర్చుకోండి అని వారితో చెప్పాడు. అబ్నేరు బెన్యామీనీయులతో ఆ విధంగా మాట్లాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి, ఇశ్రాయేలు వారి దృష్టికి, బెన్యామీనీయులందరి దృష్టికి ఏది అనుకూలమో దాన్ని దావీదుకు పూర్తిగా తెలియజేశాడు. అందుకోసం అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు అబ్నేరుకు అతని మనుషులకు విందు చేయించాడు. అప్పుడు అబ్నేరు, నేను వెళ్ళి ఇశ్రాయేలు వారినందరినీ నా రాజు అయిన నీ సమక్షంలో సమకూర్చి వారు నీతో ఒప్పందం చేసేలా నీ చిత్త ప్రకారంగా నువ్వు రాజ్యాధికారం చేపట్టి నువ్వు కోరుకున్న దాని అంతటినీ పాలించేలా చేస్తాను అని దావీదుతో చెప్పి అతని దగ్గర అనుమతి తీసుకుని శాంతికరంగా వెళ్ళిపోయాడు. దావీదు సేవకులు యోవాబు యుద్ధములో పెద్ద మొత్తంలో దోచుకున్న దోపుడు సొమ్ము తీసుకువచ్చే సమయానికి అబ్నేరు హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. అప్పటికే దావీదు దగ్గర అనుమతి తీసుకుని అతడు శాంతికరంగా వెళ్ళిపోయాడు. అయితే యోవాబు తన సైన్యముతో తిరిగి వచ్చినప్పుడు నేరు కొడుకు అబ్నేరు రాజు దగ్గరికి వచ్చాడని, రాజు అతనికి ఆతిథ్యమిచ్చి పంపాడని, అతడు శాంతియుతంగా తిరిగి వెళ్లాడని తెలుసుకున్నాడు. అతడు రాజు దగ్గరికి వచ్చి, రాజా విను, నువ్వు చేసిన పనేంటి? అబ్నేరు నీ దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఎందుకు తిరిగి వెళ్లనిచ్చావు? నేరు కొడుకు అబ్నేరు గురించి నీకు తెలీదా? నిన్ను మోసం చేసి నీ ప్రణాళికలు, నువ్వు చేసే పనులు తెలుసుకునేందుకు అతడు వచ్చాడు అని అన్నాడు. అతడు దావీదు దగ్గర నుండి బయలుదేరి అబ్నేరును వెనక్కి పిలిపించడానికి మనుషులను పంపాడు. వారు వెళ్ళి సిరా అనే బావి దగ్గర నుండి అతన్ని వెనక్కి తీసుకువచ్చారు. అతడు తిరిగి వచ్చిన సంగతి దావీదుకు తెలియదు. యోవాబు అబ్నేరును చంపడం. అబ్నేరు తిరిగి హెబ్రోనికి వచ్చినప్పుడు యోవాబు విషయాలు ఎవరికీ వినబడకుండా రహస్యంగా మాట్లాడాలి అని చెప్పి అతన్ని ద్వారం దగ్గరికి ఏకాంతంగా తీసుకువచ్చాడు. అక్కడ తన సోదరుడు అసాహేలు ప్రాణం తీసినందుకు ప్రతీకారంగా అబ్నేరును కడుపులో పొడిచి చంపేశాడు. ఆ తరువాత ఈ సంగతి దావీదుకు తెలిసి అతడు ఈ విధంగా అనుకున్నాడు, నేను, నా రాజ్యము, నేరు కొడుకు అబ్నేరు ప్రాణం తీసిన విషయంలో యెహోవా దృష్టికి ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషం యోవాబు మీద, అతని తండ్రి సంతానమంతటి మీద నిలుస్తుందిగాక. యోవాబు సంతానములో గాయాలు ఉన్నవారు, కుష్ఠురోగులు, ముసలివారు, కత్తిచేత హతమయ్యేవారు, తిండి లేనివారు తప్పక ఉంటారుగాక అన్నాడు. ఆ విధంగా యోవాబు, అతని సోదరుడు అభిషై గిబియోను యుద్ధంలో అబ్నేరు తమ సోదరుడు ఆసాహీలను చంపిన దానికి ప్రతీకారం తీర్చుకున్నారు. దావీదు, మీ బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవం ముందు నడుస్తూ విలపించండి అని యోవాబుకు, అతనితో ఉన్నవారికందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. రాజు కూడా స్వయంగా పాడి వెంట నడిచాడు. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టినప్పుడు రాజు అబ్నేరు సమాధి దగ్గర బిగ్గరగా ఏడ్చాడు. అక్కడ సమకూడిన వారంతా ఏడ్చారు. రాజు అబ్నేరును గుచ్చి ఒక విలాపగీతం పాడాడు. అబ్నేరు, నీచుడైన ఒక మనిషి చనిపోయినట్టు నువ్వు చనిపోయావే. నీ చేతులకు గాయాలు లేకుండా, నీ కాళ్లకు సంకెళ్ళు వేయకుండా అక్రమం చేసేవాడు ముందు ఒకడు పడినట్టు నువ్వు పడిపోయావు గదా. రాజు ఈ విధంగా గీతం గొంతెత్తి పాడినప్పుడు ప్రజలంతా విని ఇంకా ఎక్కువగా ఏడ్చారు. ఇంకా రాత్రి కాకముందు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి ఏమైనా తినమని అతన్ని బతిమలాడారు. దావీదు, సూర్యుడు అస్తమించక ముందు నేను ఏదైనా ఆహారం తీసుకుంటే దేవుడు నాకు ఎంతో కీడు కలిగిస్తాడుగాక అని ఒట్టు పెట్టుకున్నాడు. ప్రజలంతా ఈ విషయం తెలుసుకుని సంతోషించారు. ఇప్పటి వరకు రాజు చేసినదంతా ప్రజల దృష్టికి అంగీకారమైనట్టు ఇది కూడా వారి దృష్టికి అంగీకారమయ్యింది. నేరు కొడుకు అబ్నేరు హత్య
రాజు పథకం ప్రకారం చేయించింది కాదని ఆ రోజున ఇశ్రాయేలు వారికందరికీ తెలిసింది. తరువాత రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలా అన్నాడు, ఈ రోజు చనిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ముఖ్యమైన వాడని, ప్రధానుల్లో ఒకడని మీకు తెలిసే ఉంటుంది. పట్టాభిషేకం అయిన నేను ఈ రోజు బలం లేనివాడినయ్యాను. సెరూయా కొడుకులైన ఈ వ్యక్తులు నాకంటే బలమైనవారు. వారు చేసిన దుష్టకార్యాలను బట్టి వారు కీడు చేసిన ప్రకారం యెహోవా వారికి ప్రతీకారం చేస్తాడు గాక.
2 సమూయేలు 4 అధ్యాయము. ఇస్బోషెతు హత్య. హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడన్న సంగతి విన్న సౌలు కుమారుడు భయపడ్డాడు. ఇశ్రాయేలు వారందరికీ ఏమీ పాలుపోలేదు. అయితే సౌలు కుమారుడి దగ్గర 2 సైన్యాధికారులు ఉన్నారు. ఒకడి పేరు బయానా, రెండవ వాడి పేరు రేకాబు. వీరిద్దరూ బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతు నివాసి అయిన రిమ్మోను కొడుకులు. బెయోరోతు బెన్యామీనీయుల దేశంలో చేరిన ప్రాంతం. అయితే బెయోరోతీయులు గిత్తీయాముకు పారిపోయి ఇప్పటి వరకు అక్కడే కాపురం ఉన్నారు. సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు. ఇజ్రాయేలు నుండి సౌలు గురించి యోనాతాను గురించి సమాచారం వచ్చినప్పుడు అతడు 5 ఏళ్ల బాలుడు. అతని ఆయా అతన్ని ఎత్తుకుని వేగంగా పరిగెత్తినప్పుడు అతడు కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతడి పేరు మెఫీబోషెత్. రిమ్మోను కొడుకులు రేకాబు బయానా ఇద్దరూ మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు బయలుదేరి ఇస్బోషెతు మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు అతని ఇంటికి వెళ్లారు. గోధుమలు తీసుకువచ్చేవారి వేషం వేసుకుని ఇంట్లోకి వెళ్లి ఇస్బోషెతు పడకగదిలో మంచంపై నిద్రపోతూ ఉన్నప్పుడు అతన్ని కడుపులో పొడిచి చంపివేసి అతని తల నరికి దాన్ని తీసుకుని తప్పించుకుని పారిపోయారు. రాత్రి అంతా ఎడారి గుండా పరిగెత్తి హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి ఇస్బోషెతు తల తీసుకువచ్చారు. వారు, దయచేసి విను, నీ ప్రాణం తీయాలని చూసిన సౌలు కొడుకు ఇస్బోషెతు తలను మేము తీసుకువచ్చాం. మా యజమాని రాజువైన నీ తరపున సౌలుకు అతని సంతానానికి ఈ రోజున యెహోవా ప్రతీకారం చేశాడు అని చెప్పారు. అప్పుడు దావీదు బియోరేతి నివాసి అయిన రిమ్మోను కొడుకులు రేకాబు బయానాలతో ఇలా చెప్పాడు, మంచి కబురు తెస్తున్నానని భావించిన ఒకడు వచ్చి సౌలు చనిపోయాడని తెలియజేశాడు. వాడి తెచ్చిన కబురుకు బహుమానం ఏమిటంటే నేను వాణ్ణి పట్టుకుని సిక్లాగులో చంపించాను. దుర్మార్గులైన మీరు ఇస్బోషెతు ఇంట్లోకి దూరి ఏ దోషమూ లేని అతన్ని మంచంపైనే చంపినప్పుడు మీరు జరిపిన రక్తపాతానికి ప్రతిగా నేను మీకు శిక్ష విధించకుండా ఉంటానా? మిమ్మల్ని లోకంలో లేకుండా తుడిచిపెట్టకుండా ఉంటానా? అన్ని విధాలైన ఆపదల నుండి నన్ను రక్షించిన యెహోవాపై ఒట్టు, తప్పకుండా శిక్షిస్తాను అని చెప్పి దావీదు తన మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఆ ఇద్దరిని చంపి వారి చేతులు కాళ్లను నరికివేసి వారి శవాలను హెబ్రోనులో కొలను దగ్గర వేలాడదీశారు. తరువాత వారు ఇస్బోషెతు తలను తీసుకువెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.
2 సమూయేలు 5 అధ్యాయము. ఇశ్రాయేలీయులకు రాజుగా దావీదు. ఇశ్రాయేలీయుల అన్ని గోత్రాల వారు హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. వారు, రాజా విను, మేమంతా నీకు దగ్గర బంధువులం. గతంలో సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు మా సంరక్షకుడిగా ఉన్నావు. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించే వారికి కాపరిగా ఉంటావు అని నిన్ను గురించి యెహోవా చెప్పాడు. ఇశ్రాయేలు గోత్రాల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న తన దగ్గరికి వచ్చినప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో ఒప్పందం చేసుకున్నాడు. వారు తమపై రాజుగా ఉండేందుకు దావీదుకు పట్టాభిషేకం చేశారు. దావీదు రాజైనప్పుడు అతని వయసు 30 ఏళ్ళు. అతడు 40 ఏళ్ళు రాజుగా పరిపాలన చేశాడు. హెబ్రోనులో అతడు యోదా గోత్రం వారిని 7 ఏళ్ల 6 నెలలు, యెరూషలేములో ఇశ్రాయేలు యోదా గోత్రాల ప్రజలను 33 ఏళ్ళు పాలించాడు. దావీదు యెరూషలేమును స్వాధీనం చేసుకోవడం. దేశంలో యెబూసీయులు నివసిస్తూ ఉన్నప్పుడు వారిపై దాడి చేసేందుకు దావీదు అతని మనుషులు యెరూషలేముకు వచ్చారు. దావీదు తమపైకి రాలేడన్న ధీమాతో యెబూసీయులు, నువ్వు మా పైకి వస్తే ఇక్కడ ఉన్న గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు నిన్ను తోలివేస్తారు అని దావీదుకు కబురు పంపారు. దావీదు వారిపై దండెత్తి దావీదుపురం అని పిలిచే సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ సమయంలో దావీదు శత్రువులైన కుంటి యెబూసీయులపై దాడి చెయ్యాలనుకునే వారంతా నీటి కాలువ సొరంగం గుండా ఎక్కి వెళ్ళాలి అన్నాడు. అప్పటినుండి గుడ్డివారు కుంటివారు యెహోవా మందిరం లోపలికి రాలేరు అనే సామెత పుట్టింది. దావీదు ఆ పట్టణంలో కాపురం ఉన్నాడు. దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. మిల్లో దిగువన దావీదు ఒక కోట కట్టించాడు. దావీదు దినదినము వర్ధిల్లుతూ వచ్చాడు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తూరురాజు హీరాము తన మనుషులను, దేవదారు చెక్కలను, వడ్రంగం పనివారిని, భవనాలు కట్టేవారిని పంపించాడు. వాళ్ళు దావీదు కోసం ఒక పట్టణం కట్టారు. ఇశ్రాయేలీయులపై రాజుగా యెహోవా తనను స్థిరపరిచాడని, దేవుడు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని వర్ధిల్లజేస్తాడని దావీదు గ్రహించాడు. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నివసించి అనేక మందిని ఉంపుడిగత్తెలుగా, భార్యలుగా చేసుకున్నాడు. దావీదుకు ఇంకా చాలామంది కొడుకులు, కూతుర్లు పుట్టారు. దావీదు యెరూషలేములో ఉన్నప్పుడు అతనికి షమ్మాయి, శోభాబు, నాతాను, సొలోమాను, ఇబారు, ఎలీషువ, నెపేగు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలీపేలెటు అనేవారు పుట్టారు. దావీదు ఫిలిస్తీయులను ఓడించడం. ప్రజలంతా ఇశ్రాయేలీయులపై రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేశారని ఫిలిస్తీయులకు తెలిసినప్పుడు దావీదును చంపడానికి వారు సైన్యంతో బయలుదేరారు. ఆ వార్త తెలియగానే దావీదు సురక్షితమైన స్థలానికి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీ సైన్యం వచ్చి రెఫాయీము లోయలో మకాం వేశారు. దావీదు, నేను ఫిలిస్తీయులను ఎదుర్కొంటే వారిని నా చేతికి అప్పగిస్తావా అని యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు దేవుడు బయలుదేరి, వెళ్ళు, తప్పకుండా వాళ్ళని నీకు అప్పగిస్తాను అని చెప్పాడు. అప్పుడు దావీదు బయల్పేరాజీముకు వచ్చి అక్కడ వాళ్ళను ఓడించి, జలప్రవాహాలు కొట్టుకుపోయినట్టు యెహోవా నా శత్రువులను నా ముందు నిలబడకుండా చేశాడని ఆ స్థలానికి బయల్పేరాజీము అని పేరు పెట్టాడు. ఫిలిస్తీయులు తమ దేవుళ్ళ విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. దావీదు అతని మనుషులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫిలిస్తీయులు మళ్లీ వచ్చి రెఫాయీము ప్రాంతంలో మాటు వేశారు. దావీదు యెహోవాను ప్రార్థించినప్పుడు యెహోవా అతనితో, నువ్వు వాళ్ళను తిన్నగా వెళ్ళి ఎదుర్కోవద్దు, చుట్టూ తిరిగి వారి వెనక నుండి కంబలి చెట్లకు ఎదురుగా వారిపై దాడి చెయ్యి. కంబలి చెట్ల చుట్టూ తిరిగి వెళ్ళి ఆ చెట్లు కొమ్మల్లో వీచే గాలిలో శబ్దం వినిపించగానే ఫిలిస్తీయులపై దాడి చెయ్యి, ఎందుకంటే వారిని హతమార్చడానికి యెహోవా ముందుగా బయలుదేరుతున్నాడన్నమాట అని చెప్పాడు. యెహోవా తనకు చెప్పినట్టు చేసి దావీదు గెబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీ సైన్యాన్ని తరుముతూ సంహరించాడు.
2 సమూయేలు 6వ అధ్యాయము. దావీదు మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడం. దేవుని నామాన్ని వెల్లడిపరుస్తూ కెరూబుల మధ్య నివసించే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా దేవుని మందసం బాలా యెహోదాలో ఉంది. ఆ మందసాన్ని అక్కడ నుండి తీసుకురావడానికి దావీదు ఇశ్రాయేలీయుల్లో నుండి 30,000 మందిని సమకూర్చి బయలుదేరాడు. వారు దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని బయలుదేరినప్పుడు అబీనాదాబు కుమారులు ఉజ్జా, అహుయో కొత్త బండిని తోలారు. దేవుని మందసం ఉన్న ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తెస్తున్నప్పుడు ఆహుయు బండికి ముందు నడిచాడు. దావీదు ఇశ్రాయేలీయులంతా దేవదారు చెట్టు కలపతో చేసిన రకరకాల సితారాలు, సన్నాయి వాయిద్యాలు, తంబురలు, మృదంగాలు, పెద్ద డప్పులు వాయిస్తూ యెహోవా సన్నిధిలో నాట్యం చేస్తున్నారు. వారు నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు బండి లాగుతున్న ఎద్దులు కాలుజారి బండి పక్కకు ఒరిగింది. అప్పుడు ఉజ్జా
తన చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. వెంటనే యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణంలోనే అతన్ని దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని మందసం దగ్గరే పడి చనిపోయాడు. యెహోవా ఉజ్జాను అంతం చేసిన ఆ చోటికి పెరేష్ ఉజ్జా అని పేరు పెట్టారు. ఇప్పటికీ దాని పేరు అదే. ఆ రోజున దావీదు భయపడి, యెహోవా మందసం నా దగ్గర ఉండడం ఎందుకు అనుకున్నాడు. కాబట్టి యెహోవా మందసాన్ని దావీదు తనతోబాటు పట్టణంలోకి తేవడానికి ఇష్టపడలేదు. గిత్తీయుడైన ఒబేదేదేము ఇంటికి తీసుకువచ్చి అక్కడ ఉంచాడు. యెహోవా మందసం గిత్తీయుడైన ఒబేదేదేము ఇంట్లో 3 నెలలపాటు ఉన్నప్పుడు యెహోవా ఒబేదేదేమును అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుని మందసం ఒబేదేదేము ఇంట్లో ఉండడం వల్ల యెహోవా ఒబేదేదేముకు అతని కుటుంబానికి ఉన్నదానినంతా విస్తారంగా అభివృద్ధి చెందిస్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసింది. కాబట్టి దావీదు వెళ్లి ఒబేదేదోము ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని పట్టణానికి ఊరేగింపుగా తీసుకువచ్చాడు. ఎలాగంటే, యెహోవా మందసాన్ని మోసేవారు 6 అడుగులు ముందుకు నడిచినప్పుడల్లా ఒక ఎద్దును, ఒక కొవ్విన దూడను వధించారు. దావీదు నారతో నేసిన ఎఫోదును ధరించి పరమానందంగా యెహోవా సన్నిధిలో పరవశించి నాట్యం చేశాడు. ఈ విధంగా దావీదు ఇశ్రాయేలీయులంతా ఉత్సాహంగా తంతి వాయిద్యాలు వాయిస్తూ యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు. యెహోవా మందసం దావీదు పట్టణానికి వచ్చినప్పుడు సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యం చేస్తున్న దావీదును చూసి తన మనస్సులో అతని గూర్చి నీచంగా భావించుకుంది. వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి దావీదు దానికోసం ఏర్పాటు చేసిన గుడారంలో ఉంచినప్పుడు దావీదు యెహోవా సన్నిధిలో హోమబలులు, శాంతిబలులు అర్పించాడు. హోమబలులు, శాంతిబలులు అర్పించడం ముగిసిన తరువాత దావీదు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా పేరట ప్రజలను ఆశీర్వదించాడు. సమావేశమైన ఇశ్రాయేలీయుల్లో స్త్రీ పురుషులందరికీ రొట్టె, మాంసం, ఎండు ద్రాక్ష ముద్ద ఒక్కొక్కటి చెప్పున పంచిపెట్టాడు. తరువాత ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. దావీదు తన ఇంటి వారిని దీవించడానికి వచ్చినప్పుడు సౌలు కుమార్తె మీకాలు దావీదుకు ఎదురు వచ్చింది. ఆమె ఇశ్రాయేలీయుల రాజు బానిస పిల్లల ఎదుట, సేవకుల ఎదుట ఈరోజు బట్టలు తీసేసి ఎంత గొప్పగా కనబడ్డాడు, ఎవడో పనికి మాలినవాడు విప్పేసినట్టు తన బట్టలు విప్పేశాడు అంది. అప్పుడు దావీదు, నీ తండ్రిని, అతని సంతానాన్ని తోసిపుచ్చి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించడానికి నన్ను ఎన్నుకున్న యెహోవా సన్నిధిలో నేను అలా చేశాను, యెహోవా సన్నిధిలో నాట్యం చేశాను, నేను ఇంతకన్నా మరింత హీనంగా నా దృష్టికి నేను తక్కువ వాడినై నువ్వు చెబుతున్న బానిస స్త్రీల దృష్టిలో గొప్పవాడినవుతాను అని మీకాలుతో అన్నాడు. సౌలు కుమార్తె మీకాలకు ఆమె చనిపోయేంత వరకు పిల్లలు పుట్టలేదు. 2 సమూయేలు 7వ అధ్యాయము. దావీదుకు దేవుని వాగ్దానం. యెహోవా దావీదుకు 4 దిక్కులా అతని శత్రువుల మీద విజయాలు అనుగ్రహించి నెమ్మది కలుగజేసిన తరువాత అతడు తన పట్టణంలో నివాసమున్నాడు. దావీదు నాతాను అనే ప్రవక్తను పిలిపించి, నేను దేవదారు చెక్కలతో కట్టిన పట్టణంలో నివసిస్తున్నాను, అయితే దేవుని మందసం గుడారంలో ఉంటున్నది అన్నాడు. అప్పుడు నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అన్నాడు. అయితే ఆ రాత్రి యెహోవా స్వరం నాతానుకు ఇలా వినిపించింది, నువ్వు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, యెహోవా నీకు ఏమని చెప్పమన్నాడంటే, నేను నివసించేలా ఒక మందిరం కట్టించడానికి నువ్వు తగిన వాడవేనా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను బయటకు రప్పించినప్పటి నుండి నేటి వరకు మందిరంలో నివసించకుండా డేరాలో, గుడారంలో నివసిస్తూ సంచరించాను. ఇశ్రాయేలీయులతో కలిసి నేను సంచరించిన కాలమంతా నా ప్రజలను సంరక్షించమని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్ర నాయకుల్లో ఎవరితోనైనా దేవదారు కలపతో నాకొక మందిరం కట్టించలేకపోయారే అని ఎవరితోనైనా అన్నానా? కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నీకు చెబుతున్నదేమిటంటే, గొర్రెల మందలు కాచుకుంటూ గొర్రెలశాల్లో ఉంటున్న నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించాను. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులందరినీ నీ ముందు నిలబడకుండా నాశనం చేశాను. లోకంలో పేరు పొందిన వారికి కలిగిన కీర్తి నీకు కలుగజేశాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎక్కడికీ కదలనక్కర లేకుండా తమ సొంత స్థలాల్లో శాశ్వతంగా వాటిల్లో నివసించేలా వారిని స్థిరపరిచాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై గతంలో నేను న్యాయాధిపతులను నియమించిన కాలంలో జరిగినట్టు దుష్టులైన ప్రజలు ఇకపై వారిని కష్టపెట్టకుండా ఉండేలా చేసి నీ శత్రువులపై నీకు విజయమిచ్చి నీకు నెమ్మది కలిగేలా చేశాను. యెహోవానైన నేను నీకు చెబుతున్నదేమిటంటే, నేను నీకు సంతానం అనుగ్రహిస్తాను, వారు శాశ్వతంగా పాలన చేస్తారు. నువ్వు బతికే రోజులు ముగిసినప్పుడు నిన్ను నీ పితరులతో కలిపి పాతిపెట్టిన తరువాత నీకు జన్మించిన నీ సంతానాన్ని ఘనపరిచి రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను. అతడు నా పేరును ఘనపరిచేలా ఒక మందిరం నిర్మిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యమైనదిగా స్థిరపరుస్తాను. అతనికి తండ్రిలా ఉండి కాపాడుకుంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు. అతడు తప్పు చేస్తే మనుషుల దండముతో వారిని కొట్టే దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను. అంతేగాని నిన్ను రాజుగా చేయడానికి నేను తోసిపుచ్చిన సౌలుకు నా కనికరం దూరం చేసినట్టు అతనికి నా కనికరాన్ని దూరం చేయను. నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్ని వేళలా స్థిరంగా ఉంటుంది. తనకు కలిగిన దర్శనంలోని ఈ మాటలన్నిటినీ నాతాను దావీదుకు తెలియజేశాడు. దావీదు ప్రార్థన. అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు, నా ప్రభూ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటివాణ్ణి? నా వంశం ఏపాటిది? నన్ను ఇంతగా హెచ్చించి నాకు చేసినదంతా నీకు స్వల్పమైన విషయం. నీ దాసుడనైన నా వంశానికి భవిష్యత్తులో కలగబోయే ఉన్నతిని గుర్చి నాకు వెల్లడించావు. యెహోవా నా ప్రభు, దావీదు అనే నేను ఇక నీతో ఏమి చెప్పుకుంటాను? యెహోవా నా ప్రభు, నీ దాసుడనైన నా గురించి నీకు తెలుసు. నీ మాటను బట్టి నీ చిత్తం చొప్పున ఈ గొప్ప కార్యాలు జరిగించి అవి నీ దాసుడనైన నాకు తెలియజేశావు. దేవా యెహోవా, నువ్వు అనంతమైన ప్రభావం గలవాడివి. మేము విన్నదాన్ని బట్టి చూసినప్పుడు నీవు తప్ప దేవుడెవరూ లేడు. నువ్వు విమోచించిన ఇశ్రాయేలీయులనే నీ ప్రజల వంటి వారు లోకంలో ఎక్కడా లేరు. నీ ప్రజలయ్యేలా వారిని నీవు విమోచించావు. నీకు పేరు ప్రఖ్యాతులు కలిగేలా నీ ప్రజలను బట్టి నీ దేశం కోసం భీకరమైన గొప్ప కార్యాలు చేసేలా దేవుడివైన నువ్వు ఐగుప్తు దేశములో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవుళ్ళ వశములో నుండి విడిపించావు. యెహోవావైన నీవు వారికి దేవుడివై ఉండి వారు నిరంతరము ఇశ్రాయేలీయులు అనే పేరుగల ప్రజలుగా నీకోసం నిలిచి ఉండేలా స్థిరపరిచావు. దేవా యెహోవా, నీ దాసుడనైన నన్ను గూర్చి, నా వంశం గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎప్పటికీ నిలిచిపోయేలా దృఢపరచు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడు అని ప్రజలనే మాట చేత నీకు శాశ్వత మహిమ కలిగేలా నీ దాసుడనైన నా వంశం నీ సన్నిధిలో స్థిరపరచబడేలా నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చు. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నాకు సంతానం కలిగిస్తానని నీ దాసునికి తెలియపరిచావు. కాబట్టి ఈ విధంగా నీతో విన్నపం చేయడానికి నీ దాసుడనైన నాకు ధైర్యం వచ్చింది. యెహోవా నా ప్రభు, నీ దాసుడనైన నాకు మేలు దయచేస్తానని చెప్తున్నావు కదా. నువ్వు దేవుడివి కాబట్టి నీ మాటలన్నీ నిజమైనవి. నీ దాసుడనైన నా వంశం అంతా నిత్యము నీ సన్నిధిలో ఉండేలా దయచేసి దీవించు. యెహోవా నా ప్రభూ, నువ్వు సెలవిచ్చినట్టు నీ దీవెనలు పొంది నా వంశం అన్ని వేళలా దీవెన పొందుతుంది గాక.
2 సమూయేలు 8వ అధ్యాయము. దావీదు సైనిక విజయాలు. దావీదు ఫిలిష్తీయులను ఓడించి వారిని లోపరుచుకుని వారి ఆధీనములో ఉన్న మెతిగమ్మాను ఆక్రమించుకున్నాడు. అతడు మోయాబీయులను ఓడించి పట్టుకున్న వారిని నేలపై బారుగా పడుకోబెట్టి తాడుతో కొలిపించాడు. 2 కొలతల పొడవు ఉన్న వారిని చంపివేయాలని, 1 కొలత పొడవు ఉన్న వారిని బతకనివ్వాలని నిర్ణయించాడు. అప్పటి నుండి మోయాబీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు. సోబారాజు రెహోబు కుమారుడు హదదెజరు ఫరాతు నది దాకా తన రాజ్యాన్ని వ్యాపింపజేయాలని బయలుదేరాడు. దావీదు అతన్ని ఓడించి అతని దగ్గర నుండి 1,700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలాన్ని పట్టుకుని వారి గుర్రాల మందలో 100 ఉంచుకుని మిగిలిన వాటి చీలమండ నరాలను కోయించాడు. దమస్కులో ఉన్న ఆరామీయులు శోభారాజైన హదదెజరుకు సహాయంగా వచ్చారు. దావీదు అరామీయ సైన్యంలో 22,000 మందిని హతమార్చాడు. దమస్కుకు చెందిన ఆరాము దేశంలో తన సైనిక దళాన్ని ఉంచాడు. ఆరామీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుతూ ఉన్నాడు. హదదెజరు సేవకుల దగ్గర ఉన్న బంగారు శూలాలను దావీదు స్వాధీనం చేసుకుని యెరూషలేము పట్టణానికి తీసుకువచ్చాడు. దావీదు రాజు హదదెజరుకు చెందిన బెతహు బెరోతై అనే పట్టణాల్లో ఉన్న విస్తారమైన ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు. దావీదు హదదెజరు సైన్యం మొత్తాన్ని హతం చేశాడన్న వార్త హమాతు రాజైన తోయికి వినబడింది. హదదెజరు తోయిల మధ్య విరోధం ఉంది. వాళ్ళ మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతన్ని ఓడించాడు. ఆ వార్త తెలుసుకున్న తోయి తన కొడుకు యోరాము ద్వారా బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కానుకలుగా ఇచ్చి క్షేమ సమాచారాలు అడిగి దావీదుతో కలిసి సంతోషించి సమయం గడపడానికి దావీదు దగ్గరికి పంపించాడు. రాజైన దావీదు అరామీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల, ఫిలిస్తీయుల, అమాలేకీయుల రాజ్యాలను జయించి దోచుకున్న బంగారం, వెండితో పాటు రెహోబు కొడుకు హదదెజరు అనే శోభారాజు దగ్గర దోచుకున్న వాటితో తోయి కొడుకు యోరాము తెచ్చిన బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కూడా చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించాడు. దావీదు ఉప్పులోయలో 18,000 మంది అరామీయ సైన్యాలను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు అతని పేరు అన్ని చోట్లా ప్రసిద్ధి చెందింది. ఎదోమీయులు దావీదుకు దాసులయ్యారు. దావీదు ఎదోము దేశమంతటిలో తన సైన్యాన్ని నిలిపాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుతూ వచ్చాడు. దావీదు అధికారులు. దావీదు ఇశ్రాయేలు దేశమంతటి మీద రాజుగా ఇశ్రాయేలు ప్రజలందరి పట్ల నీతి న్యాయాలు జరిగించాడు. సెరూయా కొడుకు యోవాబు దావీదు సైన్యానికి అధిపతి. అహిల్లూదు కొడుకు యెహోషాపాతు రాజ్యానికి చెందిన దస్తావేజుల పర్యవేక్షణ అధికారి. అహీటూబు కొడుకు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలుకులు యాజకులు. సెరాయా లేఖికుడు. యెహోయోదా కొడుకు బెనాయా పెలితీయులకు అధికారి. దావీదు కొడుకులు రాజ్యసభలో ప్రముఖులు.
2 సమూయేలు 9వ అధ్యాయము. దావీదు మెఫీబోషేతు. సౌలు కొడుకు యోనాతానును బట్టి నేను ఏదైనా మేలు చేయడానికి అతని కుటుంబానికి చెందినవారు ఎవరైనా మిగిలి ఉన్నారా అని దావీదు అడిగాడు. సౌలు కుటుంబానికి సేబా అనే సేవకుడు ఉండేవాడు. దావీదు మనుషులు అతన్ని దావీదు దగ్గరికి పిలుచుకువచ్చారు. దావీదు రాజు సేబావు నువ్వే కదా అని అడిగాడు. అతడు నీ సేవకుడనైన నేనే సేబాను అన్నాడు. అప్పుడు దావీదు యెహోవా నాపై దయచూపించినట్టు నేను మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఒక్కడైనా మిగిలి ఉన్నాడా అని అతన్ని అడిగాడు. అప్పుడు సీబా, యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు అని రాజుకు విన్నవించుకున్నాడు. అతడు ఎక్కడ ఉంటున్నాడు అని రాజు అడిగాడు. సీబా, అయ్యా, అతడు లోదేబారులో అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంట్లో ఉన్నాడు అని రాజుతో చెప్పాడు. అప్పుడు రాజైన దావీదు తన మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంటి నుండి అతన్ని తన దగ్గరికి రప్పించాడు. సౌలు కొడుకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు మెఫీబోషెతూ అని అతన్ని పిలిచాడు. అతడు, అయ్యా, నీ దాసుణ్ణి, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతానును బట్టి తప్పక నీకు మేలు కలిగేలా చేసి నీ తాత సౌలు భూమి మొత్తాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. ఇంకా నువ్వు జీవించినంతకాలం నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు అని చెప్పాడు. అతడు నమస్కరించి, చచ్చిన కుక్కలాంటి నా పట్ల నువ్వు కనికరం చూపించడానికి నీ దాసుణ్ణి నేను ఎంతవాణ్ణి అన్నాడు. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి, సౌలు అతని కుటుంబం వారికి గతంలో ఉన్న ఆస్తి మొత్తాన్ని నీ యజమాని యోనాతాను కొడుకుకు తిరిగి ఇప్పించాను, కాబట్టి నువ్వు నీ కొడుకులు దాసులు, అతని కోసం ఆ భూమిని సాగు చెయ్యండి. నీ యజమాని కొడుకు తినేందుకు సరిపోయిన ఆహారం ఆ పంట నుండి తీసుకురావాలి. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎప్పుడు నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు అని చెప్పాడు. సీబాకు 15 మంది కొడుకులు, 20 మంది సేవకులు ఉన్నారు. అప్పుడు సీబా, నా యజమానివైన రాజా, నీ దాసుణ్ణి నాకు సెలవిచ్చినట్టు అంతా జరిగిస్తాను అని రాజుతో చెప్పాడు. అప్పటి నుండి మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడు అన్నట్టు రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ వచ్చాడు. మెఫీబోషెతుకు ఒక కొడుకు ఉన్నాడు, అతడు పసివాడు, అతని పేరు మీకా. సీబా కుటుంబం వారంతా మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు. మెఫీబోషెతు యెరూషలేములో నివసించి కలకాలం రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ ఉన్నాడు. అతని 2 కాళ్ళు కుంటివి. 2 సమూయేలు 10వ అధ్యాయం. అమ్మోనీయుల మీద దావీదు విజయం. ఆ తరువాత అమ్మోను రాజు చనిపోయినప్పుడు అతని కొడుకు హానూను ఆ దేశానికి రాజు అయ్యాడు. దావీదు హానూను తండ్రి నాహోసు నాకు చేసిన సహాయానికి బదులు నేను హానూనుకు ఏదైనా మేలు చేయాలి అనుకుని అతని తండ్రి చనిపోయినందుకు అతన్ని తన తరపున ఓదార్చడానికి మనుషులను పంపించాడు. వారు అమ్మోనీయుల దేశానికి వెళ్లారు. అప్పుడు అమ్మోనీయుల ప్రజల నాయకులు రాజైన హానూనుతో ఇలా చెప్పారు, నీ తండ్రి మీద గౌరవంతో మాత్రమే దావీదు నిన్ను ఓదార్చడానికి నీ దగ్గరికి మనుషులను పంపాడని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? ఈ పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి, దాన్ని పరిశీలించడానికి అతడు తన గూఢాచారులను పంపించాడని నీకు అనిపించలేదా? ఈ మాటలు విన్న హానూను దావీదు పంపిన మనుషులను పట్టుకుని సగం గడ్డం గొరిగించి వారు తొడుక్కున్న బట్టల వెనక వైపు నడుము కింద వరకూ మధ్యకు కత్తిరించి వారిని వెళ్లగొట్టాడు. ఆ మనుషులు ఎంతో అవమానం పొందారని దావీదు విన్నప్పుడు వారిని కలుసుకోవడానికి మనుషులను పంపించి, మీ గడ్డాలు పెరిగే వరకు యెరికో పట్టణంలో ఆగిపోయి ఆ తరువాత యెరూషలేము రండి అని వారికి చెప్పమన్నాడు. అమ్మోనీయులు దావీదు విషయంలో తాము అతనికి అసహ్యులం అయ్యామని గ్రహించారు. వారు దావీదుకు భయపడి తమ మనుషులను పంపి బేత్రెహోబులో ఆరాము సోబాలో ఉన్న అరామియా సైన్యములో నుండి 20,000 మంది సైనికులను జీతానికి మాట్లాడుకున్నారు. మైకారాజు దగ్గర నుండి 1,000 మంది సైనికులను, టోబులో నుండి 12,000 మంది సైనికులను జీతమిచ్చి పిలిపించుకున్నారు. ఈ సంగతి విన్న దావీదు యోవాబును తన సైన్యమంతటినీ వారిపైకి పంపించాడు. అమ్మోనీయులు బయలుదేరి తమ నగర సింహద్వారాలకు ఎదురుగా బారులు తీరి నిలబడ్డారు. సోబా నుంచి, రెహోబు నుంచి ఆరామీయులు, మైకావారు, టోబువారు విడివిడిగా పొలాల్లో కాపు కాశారు. తనకు వెనక ముందు యుద్ధ పంక్తులుగా నిలబడి ఉన్న సైనికులను చూసి యోవాబు, ఇశ్రాయేలీయుల్లో మహావీరులైన కొందరిని ఎన్నుకుని వరుసలుగా నిలబెట్టి అరామీయులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. మిగిలిన వారిని అమ్మోనీయులను ఎదుర్కోవడానికి తన సోదరుడు అబీషైకి అప్పగించాడు. యోవాబు అబీషైతో, అరామీయుల సైన్యం నా గుంపును ఓడిస్తుంటే నీ సైన్యం వచ్చి నన్ను ఆదుకోవాలి. అమ్మోనీయుల సైన్యం నీ బలానికి మించిపోతే నేను వచ్చి నిన్ను ఆదుకుంటాను. ధైర్యం తెచ్చుకో. మన ప్రజలను, దేవుని పట్టణాన్ని తలంచుకుని బలం తెచ్చుకుందాం. యెహోవా ఆయన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాడు గాక అని చెప్పాడు. యోవాబు అతని సైన్యం యుద్ధం ప్రారంభించగానే అరామీయులు వారి ముందు నిలవలేక పారిపోయారు. అరామీయులు పారిపోవడం చూసిన అమ్మోనీయులు కూడా అబీషైని ఎదిరించలేక పారిపోయారు. వారు తమ పట్టణాలకు పారిపోయినప్పుడు యోవాబు అమ్మోనీయులను వదిలిపెట్టి యెరూషలేము వచ్చాడు. ఇశ్రాయేలీయుల చేతిలో తాము పరాజయం పాలయ్యామని అరామీయులు గ్రహించి మళ్లీ సమావేశమయ్యారు. హదదజరు నది అవతల వైపున ఉన్న అరామీయులను పిలిపించాడు. వారు హేలాముకు చేరుకున్నారు. హదదజరు సైన్యానికి, శోబకు సైన్యాధిపతిగా ఉన్నాడు. దావీదుకు ఈ వార్త తెలిసినప్పుడు అతడు ఇశ్రాయేలీయుల యోధులందరినీ సమకూర్చి యొర్దాను నది దాటి హేలాముకు వచ్చాడు. అరామీయులు యుద్ధవ్యూహం సిద్ధపరచుకుని దావీదును ఎదుర్కొన్నారు. దావీదు అరామీయుల్లో 700 మంది రథికులను, 40,000 మంది గుర్రపురవతులను హతమార్చాడు. యుద్ధంలో ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేక పారిపోయారు. వారి సైన్యాధిపతి శోబకు దావీదు చేతిలో ఓడిపోయి అక్కడే చనిపోయాడు. హదదెజరు సామంతులంతా తాము ఇశ్రాయేలీయుల ముందు నిలువలేక ఓడిపోవడం చూసి భయకంపితులయ్యారు. వారంతా ఇకపై అమ్మోనీయులకు సహాయం చేయడం మానుకుని ఇశ్రాయేలీయులకు లోబడి వారితో సంధి చేసుకున్నారు. 2 సమూయేలు 11వ అధ్యాయము. ఊరియాకు వ్యతిరేకంగా దావీదు చేసిన పాపం. వసంతకాలములో రాజులు యుద్ధాలకు బయలుదేరే కాలములో అమ్మోనీయులను సంహరించి రబ్సా పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి దావీదు యోవాబుని, తన సేవకులను, ఇశ్రాయేలు సైన్యమంతటినీ పంపించాడు. దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. ఒకరోజు సాయంత్రం సమయంలో దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం డాబా మీద నడుస్తున్నాడు. డాబాపై నుండి కిందకు చూస్తున్నప్పుడు స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె గురించి వివరాలు తెలుసుకుని రమ్మని దావీదు ఒకణ్ణి పంపించాడు. అతడు వచ్చి, ఆమె పేరు బత్సెబ హిత్తీయుడైన ఊరియా భార్య, ఏలీయాము కూతురు అని చెప్పాడు. దావీదు తన మనుషులను పంపి ఆమెను తన దగ్గరికి పిలిపించాడు. ఆమె అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో శయనించాడు. ఆమె తనకు కలిగిన మలినం పోగొట్టుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళింది. కొన్ని రోజులకు ఆమె గర్భం ధరించింది. నేను గర్భవతినయ్యాను అని ఆమె దావీదుకు కబురు పంపింది. దావీదు హిత్తీయుడైన ఊరియాని నా దగ్గరికి పంపించు అని ఒక వ్యక్తి ద్వారా యోవాబుకు కబురు చేశాడు. యోవాబు ఊరియాని దావీదు దగ్గరికి పంపించాడు. జరుగుతున్న యుద్ధ విశేషాలను, యోవాబు ఇతర సైనికుల క్షేమ సమాచారాలను దావీదు అతన్ని అడిగి తెలుసుకున్నాడు. తరువాత దావీదు, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని ఊరియాకు అనుమతి ఇచ్చాడు. ఊరియా రాజునగరం నుండి బయలుదేరాడు. రాజు అతని వెనకాలే అతనికి ఒక బహుమానం పంపించాడు. అయితే ఊరియా తన ఇంటికి వెళ్లకుండా రాజు సేవకులతో కలిసి రాజునగరం గుమ్మం దగ్గర నిద్రపోయాడు. ఊరియా అతని ఇంటికి వెళ్లలేదన్న సంగతి దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి అలసిపోయావు కదా, ఇంటికి ఎందుకు వెళ్లలేదు అని అడిగాడు. అందుకు ఊరియా, మందసము, ఇశ్రాయేలువారు, యూదావారు గుడారాల్లో ఉంటున్నారు. నా అధికారి యోవాబు, మా రాజువైన నీ సేవకులు బాహ్య ప్రదేశములో ఉండగా నేను తింటూ తాగుతూ నా భార్యతో గడపడానికి ఇంటికి వెళ్లాలా? నీమీద, నీ ప్రాణం మీద ఒట్టు. నేను అలా ఎంతమాత్రమూ చెయ్యలేను అని దావీదుతో అన్నాడు. అప్పుడు దావీదు, ఈరోజు కూడా నువ్వు ఇక్కడే ఉండు, రేపు నిన్ను పంపిస్తాను అని ఊరియాతో చెప్పాడు. ఊరియా ఆ రోజు తరువాత రోజు యెరూషలేములో ఉండిపోయాడు. ఈలోగా దావీదు ఊరియాను భోజనానికి పిలిపించాడు. దావీదు అతడు బాగా తిని తాగి మత్తుడయ్యేలా చేశాడు. సాయంత్రమయ్యాక అతడు బయలుదేరి వెళ్ళి మళ్ళీ తన ఇంటికి వెళ్లకుండా రాజు సేవకుల మధ్య నిద్రపోయాడు. తెల్లవారిన తరువాత దావీదు యుద్ధం భీకరంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు వరుసలో నిలబెట్టి అతడు చనిపోయేలా చేసి అక్కడ నుండి వెళ్ళిపో అని యోవాబుకు ఉత్తరం రాయించి దాన్ని ఊరియా చేత పంపించాడు. యోవాబు అమ్మోనీయుల పట్టణాన్ని ఆక్రమించే సమయంలో యుద్ధం భీకరంగా జరిగే స్థలాన్ని గుర్తించి ఆ స్థలానికి ఊరియాను పంపాడు. ఆ పట్టణం వారు బయటికి వచ్చి యోవాబుతో యుద్ధం చేసినప్పుడు కొందరు దావీదు సేవకులతో పాటు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు. యోవాబు ఈ యుద్ధ సమాచారాన్ని ఒక సైనికుడి ద్వారా దావీదుకు తెలియజేశాడు. యోవాబు ఆ సైనికుడితో యుద్ధ సమాచారం రాజుకు చెప్పిన తరువాత రాజు కోపం తెచ్చుకుని, మీరు యుద్ధం తీవ్రంగా జరుగుతున్న పట్టణానికి దగ్గరగా ఎందుకు వెళ్లారు? గోడపైకి ఎక్కి వాళ్ళు బాణాలు వేస్తారని మీకు తెలియదా? ఇరుబ్బసేతు కొడుకు అబీమెలెకు ఎలా చనిపోయాడు? తేబేను దగ్గర ఒక స్త్రీ తిరగలి రాయిని గోడపై నుండి అతని మీద వేయడం వల్లనే గదా అతడు చనిపోయింది. ప్రాకారం దగ్గరికి మీరెందుకు వెళ్లారు అని అడిగితే, నువ్వు తమ సేవకుడైన ఊరియా కూడా చనిపోయాడు అని చెప్పు అని చెప్పి ఆ సైనికుణ్ణి పంపాడు. యోవాబు పంపిన సైనికుడు వచ్చి దావీదుకు విషయమంతా చెప్పాడు. ఎలాగంటే, వారి సైనికులు మమ్మల్ని తరుముతూ యుద్ధభూమిలో మాకు ఎదురు పడినప్పుడు మేము వారిని సరిహద్దుల వరకూ తరిమి గెలిచాము. అప్పుడు గోడలపై నుండి విరుకాళ్ళు తమ సైనికులపై బాణాలు కురిపించారు. రాజు సేవకుల్లో కొందరితో సహా తమరి సేవకుడు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు. అప్పుడు దావీదు, నువ్వు యోవాబుతో ఈ మాట చెప్పు. జరిగిన దాన్ని బట్టి నువ్వు బాధపడవద్దు. కత్తి ఒకసారి ఒకరిని, మరోసారి మరొకరిని చంపుతోంది. పట్టణం మీద యుద్ధం మరింత తీవ్రతరం చేసి దాన్ని ఓడించు అని యోవాబుకు ధైర్యం చెప్పు అని ఆ సైనికుడికి చెప్పి పంపించాడు. ఊరియా భార్య బత్సెబ తన భర్త చనిపోయిన సంగతి విని విలపించింది. విలాప సమయం ముగిసిన తరువాత దావీదు తన మనుషులను పంపి ఆమెను తన భవనానికి రప్పించుకున్నాడు. ఆమె దావీదుకు భార్యగా ఉండి ఒక కొడుకును కన్నది. అయితే దావీదు చేసిన ఈ పని యెహోవా దృష్టిలో పాపంగా నిలిచిపోయింది. 2 సమూయేలు 12వ అధ్యాయము. నాతాను దావీదును మందలించడం. యెహోవా ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు, ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రెమందలు, పశువులు ఉన్నాయి. బీదవాడికి మాత్రం అతడు కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రెపిల్ల తప్ప ఇంకేమీ లేదు. ఆ గొర్రెపిల్ల అతని దగ్గర, అతని బిడ్డల దగ్గర పెరుగుతూ వారి చేతి ముద్దలు తింటూ వారి గిన్నెలోనిది తాగుతూ ఉండేది. వారి పక్కన పండుకుంటూ అతని కూతురులాగా ఉండేది. ఇలా ఉండగా ఒక అతిథి ధనవంతుని దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన అతిథికి విందు ఏర్పాటు చేయడానికి తన సొంత గొర్రెలను గాని పశువులను గాని ముట్టుకోవడానికి ఇష్టపడక ఆ బీదవాడి గొర్రెపిల్లను పట్టుకుని ఆ అతిథికి విందు సిద్ధం చేశాడు. దావీదు ఈ మాటలు విని అలా చేసిన వాడి మీద తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు. యెహోవా మీద ఒట్టు, ఈ పని చేసినవాడు తప్పకుండా మరణశిక్షకు పాత్రుడు. వాడు దయ లేకుండా ఈ పని చేశాడు కాబట్టి ఆ గొర్రెపిల్లకు బదులుగా 4 గొర్రెపిల్లలు తిరిగి ఇవ్వాలి అని నాతానుతో అన్నాడు. నాతాను దావీదును చూసి, ఆ మనిషివి నువ్వే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఇశ్రాయేలీయులపై నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు నుండి నిన్ను కాపాడాను. నీ యజమాని ఇంటిని నీకు అనుగ్రహించి అతడి స్త్రీలను నీ కౌగిటిలోకి చేర్చాను. ఇశ్రాయేలు వారిపై, యూదావారిపై నీకు అధికారం అప్పగించాను. నువ్వు గనుక ఇది చాలదని భావిస్తే నేను ఇంకా ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని. నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు, అమ్మోనీయుల చేత అతన్ని చంపించావు. నువ్వు నన్ను లక్ష్యపెట్టక హిత్తీయుడైన ఊరియా భార్యను నీ భార్యగా చేసుకున్నావు, కాబట్టి నీ ఇంటివారిపై కత్తి ఎల్లకాలమూ నిలిచి ఉంటుంది. నా మాట విను, యెహోవానైన నేను చెప్పేదేమిటంటే నీ సంతానం మూలంగా నేను నీకు కీడు కలుగు చేస్తాను. నువ్వు చూస్తుండగానే నేను నీ భార్యలను మరొకరికి అప్పగిస్తాను, పగలు సమయంలోనే వారు నీ భార్యలతో సహనిస్తారు. నువ్వు నీ పాపం రహస్యంగా చేశావు గాని ఇశ్రాయేలీయులంతా చూస్తుండగా పట్టపగలే నేను చెప్పినదంతా జరుగుతుంది అని అన్నాడు. అందుకు దావీదు, నేను పాపం చేశాను అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను, నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించకపోవచ్చు. అయితే నువ్వు చేసిన ఈ పని వల్ల యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు ఒక మంచి కారణం చూపించావు, కాబట్టి నీకు పుట్టబోయే పసికందు తప్పకుండా చనిపోతాడు అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్న బిడ్డను మొత్తి జబ్బు పడేలా చేశాడు. దావీదు ఉపవాసం ఉండి లోపలికి వెళ్ళి బిడ్డ కోసం దేవుణ్ణి బతిమలాడుతూ రాత్రంతా నేల మీద పడి ఉన్నాడు. ఇంట్లో ప్రముఖులు అతన్ని నేలపై నుండి లేపడానికి ప్రయత్నించారు, కాని దావీదు ఒప్పుకోలేదు, వారితో కలిసి భోజనం చెయ్యలేదు. 7వ రోజు బిడ్డ చనిపోయాడు. దావీదు సేవకులు బిడ్డ బతికి ఉన్నప్పుడు అతనితో ఏమి చెప్పినా అతడు మన మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ చనిపోయాడని చెబితే తనకు తాను ఏదైనా హాని చేసుకుంటాడేమో అనుకున్నారు. వారు బిడ్డ చనిపోయాడన్న సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవడం గమనించి బిడ్డ చనిపోయాడని అర్థం చేసుకున్నాడు. బిడ్డ చనిపోయాడా అని తన సేవకులను అడిగాడు. వారు చనిపోయాడు అని జవాబిచ్చాడు. అప్పుడు దావీదు నేలపై నుండి లేచి స్నానం చేసి నూనె రాసుకుని వేరే బట్టలు ధరించాడు. యెహోవా మందిరంలో ప్రవేశించి దేవునికి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తీసుకురమ్మన్నాడు. వారు భోజనము తెచ్చి వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు. అతని సేవకులు, బిడ్డ బతికి ఉన్నప్పుడు ఉపవాసముతో బిడ్డ కోసం ఏడుస్తూ ఉన్నావు, వాడు చనిపోయినప్పుడు లేచి భోజనం చేశావు, నువ్వు ఇలా చేయడములో అర్థం ఏమిటి అని దావీదును అడిగారు. అప్పుడు దావీదు, బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకున్నాను. ఇప్పుడు బిడ్డ చనిపోయాడు కనుక నేనెందుకు ఉపవాసముండాలి? బిడ్డను నేను తిరిగి రప్పించగలనా? నేనే వాడి దగ్గరికి వెళ్తాను గాని వాడు నా దగ్గరికి మళ్ళీ రాడు కదా అని వారితో చెప్పాడు. తరువాత దావీదు తన భార్య బత్సెబ దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదార్చి ఆమెతో శయనించాడు. ఆమె ఒక కొడుకును కన్నది. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపాడు. అతడు యెహోవా చెప్పినట్టు ఆ బిడ్డకు యదిద్యా అని పేరు పెట్టాడు. అమ్మోనీయుల మీద విజయం. యోవాబు అమ్మోనీయుల ముఖ్య పట్టణం రబ్సా మీద యుద్ధము చేసి ఆక్రమించుకున్నాడు. మిగతా నగరాలకు నీరు ఇక్కడి నుండే సరఫరా అవుతుంది. యోవాబు దావీదు దగ్గరికి మనుషులను పంపి, నేను రబ్సా మీద యుద్ధము చేసి నీరు సరఫరా చేసే పట్టణాన్ని ఆక్రమించుకున్నాను, నేను ఆక్రమించుకున్న పట్టణానికి నా పేరు పెట్టుకోకుండేలా మిగిలిన సైన్యాన్ని సమకూర్చి పట్టణంపై దాడి చెయ్యి అని కబురు చేశాడు. కాబట్టి దావీదు సైన్యాన్ని సమకూర్చి రబ్సాకు వచ్చి దానిమీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని వారి రాజు కిరీటాన్ని అతని తలమీద నుండి తీసివేయించాడు. దాన్ని దావీదు తలమీద పెట్టారు. దాన్ని విలువైన రత్నాలతో చెక్కారు. దాని బరువు సుమారు 4 కిలోలు. ఇంకా అతడు ఆ పట్టణములో నుండి ఎంతో విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని వెళ్ళాడు. పట్టుకున్న వారిని బయటికి తీసుకువచ్చి రంపాలతో, పదునైన ఇనుప పనిముట్లతో, ఇనుప గొడ్డళ్లతో పనిచేసేవారిగా, ఇటుక బట్టీల్లో పనిచేసేవారిగా నియమించాడు. అమ్మోనీయుల పట్టణాలన్నిటిలో అతడు ఇలాగే చేశాడు. ఆ తరువాత దావీదు అతని మనుషులు తిరిగి యెరూషలేము చేరుకున్నారు. 2 సమూయేలు 13వ అధ్యాయము. అమ్మోను తామారును చెరచడం. దావీదు కొడుకు అబ్షాలోముకు తామారు అనే ఒక అందమైన సోదరి ఉంది. దావీదు కొడుకు అమ్నోను ఆమెపై కోరిక పెంచుకున్నాడు. తామారు అవివాహిత కావడం వల్ల ఆమెను ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్న అమ్నోను దిగులు పెంచుకుని తామారును బట్టి చిక్కిపోసాగాడు. అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు దావీదు సోదరుడు షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఎంతో కుటిలమైన బుద్ధి గలవాడు. అతడు అమ్నోనుతో, రాజకుమారుడవైన నువ్వు రోజురోజుకి చిక్కిపోవడానికి కారణం ఏమిటి? విషయం ఏమిటో నాకు చెప్పవా అని అడిగాడు. అమ్నోను, నా సోదరుడైన అబ్షాలోము సోదరి తామారుపై కోరిక కలిగి ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు యెహోనాదాబు, నీకు జబ్బు చేసినట్టు నటించి నీ మంచం మీద పండుకుని ఉండు. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నువ్వు నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా వండి నాకు పెట్టేలా ఆమెతో చెప్పు అని రాజును అడుగు అని సలహా ఇచ్చాడు. అమ్నోను జబ్బు చేసినట్టు నటిస్తూ పడక మీద పండుకున్నాడు. అమ్నోను జబ్బు పడ్డాడని రాజుకు తెలిసి అతన్ని పరామర్శించేందుకు వచ్చాడు. అప్పుడు అమ్నోను, నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం రెండు రొట్టెలు చెయ్యమని చెప్పు అని రాజును అడిగాడు. దావీదు, నీ సోదరుడు అమ్నోను ఇంటికి వెళ్ళి అతని కోసం భోజనం తయారు చెయ్యి అని తామారు ఇంటికి కబురు పంపాడు. తామారు అమ్నోను ఇంటికి వెళ్ళింది. అతడు పండుకుని ఉన్నప్పుడు ఆమె పిండి తీసుకుని కలిపి అతని ముందు రొట్టెలు చేసి వాటిని కాల్చి గిన్నెలో పెట్టి వాటిని అతనికి వడ్డించబోయింది. అతడు, నాకు వద్దు అని చెప్పి అక్కడ ఉన్నవారితో, ఇక్కడున్నవారంతా నా దగ్గర నుండి బయటకు వెళ్ళండి అని చెప్పాడు. వారంతా బయటికి వెళ్ళిన తరువాత అమ్నోను, నీ చేతి వంటకం నేను తినేలా దాన్ని నా గదిలోకి తీసుకురా అని చెప్పాడు. తామారు తాను చేసిన రొట్టెలను తీసుకుని గదిలో ఉన్న అమ్నోను దగ్గరికి వచ్చింది. అయితే అతడు ఆమెను పట్టుకుని, నా సోదరి రా, నాతో శయనించు అన్నాడు. ఆమె, అన్నయ్యా, నన్నిలా అవమానపరచవద్దు. ఇలా చేయడం ఇశ్రాయేలీయులకు న్యాయం కాదు. ఇలాంటి జారత్వంలోకి పడిపోవద్దు. ఈ అవమానం నేనెక్కడ దాచుకోగలను? నువ్వు కూడా ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గుడిగా మారుతావు. దీని గురించి రాజుతో మాట్లాడు. అతడు నన్ను నీకిచ్చి వివాహం చెయ్యవచ్చు అని చెప్పింది. అయినా అతడు ఆమె మాట వినలేదు. పశుబలంతో ఆమెను మానభంగం చేసి అవమానించాడు. అమ్నోను ఇలా చేసిన తరువాత ఆమెను ప్రేమించినంతకంటే ఎక్కువ ద్వేషం ఆమెపై పుట్టింది. ఆమెను లేచి వెళ్ళిపో అని చెప్పాడు. ఆమె నన్ను బయటకు తోసివేయడం ద్వారా నాకు ఇప్పుడు చేసిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు చేసిన వాడివి అవుతావు అని చెప్పింది. అతడు ఆమె మాట వినిపించుకోలేదు. తన పనివాళ్ళల్లో ఒకన్ని పిలిచి, ఈమెను నా దగ్గర నుండి పంపివేసి తలుపులు వెయ్యి అని చెప్పాడు. వివాహం కాని రాజకుమార్తెలు రకరకాల రంగుల చీరలు ధరించేవారు. ఆమె అలాంటి చీర కట్టుకుని ఉన్నప్పటికీ ఆ పనివాడు ఆమెను బయటకు వెళ్లగొట్టి మళ్లీ రాకుండా ఉండేలా తలుపుకు గడియపెట్టాడు. అప్పుడు తామారు తలమీద బూడిద పూసుకుని కట్టుకున్న రంగురంగుల చీర చింపివేసి తలపై చేతులు పెట్టుకుని ఏడుస్తూ వెళ్లిపోయింది. ఆమె అన్న అబ్షాలోము ఆమెను చూసి, నీ అన్న అమ్నోను నీతో తన వాంఛ తీర్చుకున్నాడు గదా. నా సోదరి, నువ్వు నెమ్మదిగా ఉండు. అతడు నీ అన్నయ్య గదా, దీని విషయంలో బాధపడకు అన్నాడు. మానం కోల్పోయిన తామారు అప్పటి నుండి అబ్షాలోము ఇంట్లోనే ఉండిపోయింది. ఈ సంగతి రాజైన దావీదుకు తెలిసింది. అతడు తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు. అబ్షాలోము తన సోదరుడైన అమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాటలాడకుండా మౌనంగా ఉన్నాడు. అయితే తన సోదరి తామారును మానభంగం చేసినందుకు అతనపై పగ పెంచుకున్నాడు. అబ్షాలోము అమ్నోనును హతమార్చడం. రెండేళ్ల తరువాత అబ్షాలోముకు గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది. ఎఫ్రాయిముకు దగ్గర బయల్హాసోరులో అబ్షాలోము రాజకుమారులందరినీ విందుకు పిలిపించాడు. అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి, రాజా, వినండి, నీ దాసుడనైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజవైన నువ్వు నీ సేవకులు విందుకు రావాలని నీ దాసుడనైన నేను కోరుతున్నాను అని మనవి చేసుకున్నాడు. అప్పుడు రాజు, నా కుమారా, మమ్మల్ని పిలవద్దు. మేము రాకూడదు, మేమంతా వస్తే అదనపు భారంగా ఉంటాము అని చెప్పాడు. రాజు అలా చెప్పినప్పటికీ అబ్సాలోము తప్పకుండా రావాలని రాజును బలవంతం పెట్టాడు. అయితే దావీదు వెళ్లకుండా అబ్సాలోమును దీవించి పంపాడు. అప్పుడు అబ్సాలోము, నువ్వు రాలేకపోతే నా సోదరుడు అమ్మోను మాతో కలిసి బయలుదేరేలా అనుమతి ఇవ్వు అని రాజుకు మనవి చేశాడు. అతడు నీ దగ్గరికి ఎందుకు రావాలి అని దావీదు అడిగాడు. అబ్సాలోము అతన్ని బతిమలాడాడు. రాజు అమ్మోను తన కొడుకులంతా అబ్సాలోము దగ్గరికి వెళ్లవచ్చని అనుమతి ఇచ్చాడు. ఈలోగా అబ్సాలోము తన పనివాళ్లను పిలిచి, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, అమ్మోను బాగా ద్రాక్షారసం తాగి మత్తిక్కి ఉన్న సమయంలో అతన్ని చంపమని నేను మీకు చెప్పినప్పుడు మీరు భయపడకుండా అతన్ని చంపివేయండి, ధైర్యం తెచ్చుకుని పౌరుషం చూపించండి అని చెప్పాడు. అబ్సాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అమ్మోనును చంపేశారు. రాజకుమారులంతా భయపడి లేచి తమ కంచరగాడిదలు ఎక్కి పారిపోయారు. వారు దారిలో ఉండగానే ఒక్కడకూడా మిగలకుండా రాజకుమారులందరినీ అబ్సాలోము చంపివేశాడు అన్న వార్త దావీదుకు అందింది. అతడు లేచి తన బట్టలు చించుకుని నేలపై పడి ఉన్నాడు. అతని సేవకులంతా తన బట్టలు చించుకుని రాజు దగ్గర నిలబడి ఉన్నారు. దీని చూసిన దావీదు సోదరుడు సిమ్యా కొడుకు యెహోనాదాబు, రాజా, రాజకుమారులైన యువకులందరినీ వారు చంపారని నువ్వు అనుకోవద్దు. అమ్మోను ఒక్కడనే చంపారు, ఎందుకంటే అతడు అబ్సాలోము సహోదరి తామారును మానభంగం చేసినప్పటి నుండి అతడు అమ్మోనును చంపాలన్న పగతో ఉన్నాడని అతని మాటలను బట్టి గ్రహించవచ్చు. కాబట్టి మా రాజువైన నువ్వు నీ కొడుకులంతా చనిపోయారని భావించి విచారపడవద్దు, అమ్మోను మాత్రమే చనిపోయాడు అని చెప్పాడు. అబ్సాలోము గెషూరు పారిపోవడం. కాపలా కాసేవాడు ఎదురుచూస్తూ ఉన్నప్పుడు అతని వెనక కొండ పక్కన దారిలో నుండి వస్తున్న చాలామంది కనబడ్డారు. వారు పట్టణంలోకి రాగానే యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చారు, నీ దాసుడనైన నేను చెప్పినట్టుగానే జరిగింది అని రాజుతో అన్నాడు. అతడు తన మాటలు ముగించగానే రాజకుమారులు వచ్చి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ఇది చూసి రాజు అతని సేవకులంతా కూడా ఏడ్చారు. ఇది జరిగిన తరువాత అబ్సాలోము అక్కడ నుంచి పారిపోయి గెషూరు రాజు అమీహోదు కొడుకు తల్మయి దగ్గరికి చేరుకున్నాడు. దావీదు ప్రతిరోజూ తన కొడుకు కోసం శోకిస్తూ ఉండిపోయాడు. అబ్సాలోము పారిపోయి గెషూరు వచ్చి అక్కడ 3 ఏళ్ళు గడిపాడు. అమ్మోను ఇక చనిపోయాడు గదా అని రాజైన దావీదు అతన్ని గుచ్చి ఓదార్పు పొంది అబ్సాలోమును చంపాలన్న ఆలోచన మానుకున్నాడు. 2 సమూయేలు 14 అధ్యాయము. అబ్సాలోము యెరూషలేముకు తిరిగి రావడం. రాజు తన మనస్సు అబ్సాలోముపైనే పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడు యోవాబు గ్రహించాడు. తెకోవా పట్టణము నుండి ఒక తెలివిగల స్త్రీని పిలిపించాడు. ఆమెతో చాలాకాలము నుండి ఏడుస్తూ ఉన్నట్టు నటించు, విలాపదుస్తులు వేసుకో, నూనె రాసుకోకుండా ఎంతో కాలంగా విచారంగా ఉన్నట్టు నటిస్తూ నీవు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా రాజును వేడుకో అని చెప్పాడు. అప్పుడు ఆ తెకోవా స్త్రీ రాజు దగ్గరికి వచ్చింది. రాజుకు సాగిలపడి నమస్కారం చేసి, రాజా, నన్ను కాపాడు అంది. రాజు, నీకేం ఇబ్బంది కలిగింది అని అడిగాడు. ఆమె, నా భర్త చనిపోయాడు, విధవరాలిని, నీ దాసీని, నాకు 2 కొడుకులు ఉన్నారు, వారు పొలంలో వాదులాడుకుని కొట్టుకున్నారు, వారిని విడదీసేవారు ఎవ్వరూ లేకపోవడంతో వారిలో ఒకడు 2వ వాణ్ణి కొట్టి చంపాడు. నా రక్త సంబంధులందరూ నీ దాసీని నా మీదకు వచ్చి, తన సోదరుణ్ణి చంపిన వాణ్ణి అప్పగించు, వాడు తన సోదరుని ప్రాణం తీసినందుకు మేము వాణ్ణి చంపి వాడికి హక్కు లేకుండా చేస్తాం అంటున్నారు. ఈ విధంగా వారు నా భర్త పేరట భూమిపై ఉన్న హక్కును, కుటుంబ వారసత్వాన్ని లేకుండా చేయబోతున్నారు అని రాజుతో చెప్పింది. అప్పుడు రాజు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నీ గురించి ఆజ్ఞ జారీ చేస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ తెకోవా స్త్రీ, నా యజమానివైన రాజా, ఈ విషయంలో రాజుకు, రాజు సింహాసనానికి ఎలాంటి దోషమూ తగలకూడదు, అది నా మీద నా కుటుంబం మీద ఉండుగాక అని రాజుతో అన్నది. అప్పుడు రాజు, ఎవడైనా ఈ విషయంలో నీకేమైనా ఇబ్బంది కలిగిస్తే వాణ్ణి నా దగ్గరికి తీసుకురా, ఇక వాడు నీకు అడ్డురాడు అని ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆమె, హత్యకు ప్రతిగా హత్య చేసేవాడు నా కుమారుడికి ఏ హానీ తలపెట్టకుండా ఉండేలా రాజువైన నువ్వు నీ దేవుడని యెహోవాను ప్రార్థించు అని మనవి చేసింది. అప్పుడు రాజు, యెహోవా మీద ఒట్టు, నీ కొడుకు తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలపై పడదు అని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ, నా యజమానివైన నీతో ఇంకొక మాట చెప్పుకోవడానికి నాకు దయచేసి అనుమతి ఇవ్వండి అంది. రాజు, ఏమిటో చెప్పు అన్నప్పుడు ఆ స్త్రీ, రాజు తాను చెప్పిన మాట ప్రకారం తన సొంత మనిషినే తిరిగి రానివ్వకుండా దోషం చేసిన వాడవుతున్నాడు. దేవుని ప్రజలైన వారికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? మనమంతా చనిపోతాం. మనం నేలపై ఒలికిపోయి తిరిగి ఎత్తలేని నీళ్లలాగా ఉన్నాము. దేవుడు ప్రాణాలు తీయడు. వెళ్లగొట్టిన వారు తనకు దూరంగా కాకుండా ఉండేలా ఆయన మార్గం చూపుతాడు. మా వాళ్ళు నన్ను భయపెట్టారు కాబట్టి నేను దీన్ని గురించి నా ఏలికవైన నీతో మాట్లాడాలని వచ్చాను. రాజు తన దాసిని నా విన్నపం ఆలకించి దేవుని స్వాస్థ్యం అనుభవించకుండా నన్ను నా కొడుకుని అంతం చేయాలని చూసే వారి చేతిలో నుండి నన్ను కాపాడతాడని అనుకున్నాను. నా ఏలికవైన నువ్వు చెప్పిన మాట నీ దాసీనైన నాకు సమాధానకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఏలినవాడవైన నీకు నీ దేవుడైన యెహోవా తోడిగా ఉన్నాడు కనుక నువ్వు దేవదూతలాగా మంచి చెడులను వివేచించగలవు అంది. అప్పుడు రాజు, నేను నిన్ను అడిగే విషయం ఎంతమాత్రమూ దాచిపెట్టకుండా నాకు చెప్పు అని ఆ స్త్రీతో అన్నాడు. ఆమె, నా యజమానివైన రాజా, ఏమిటో అడుగు అంది. రాజు, ఇదంతా యోవాబు నీకు చెప్పి పంపాడా అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, నా ఏలికవైన రాజా, నీ మీద ఒట్టు, చెప్పినదంతా తప్పకుండా గ్రహించడానికి నా యజమానివైన నీలాంటి రాజు తప్ప ఇంకెవరూ లేరు. నీ సేవకుడు యోవాబు ఈ మాటలన్నిటినీ నీ దాసీనైన నాకు నేర్పించాడు. జరుగుతున్న పరిస్థితులను మార్చడానికి నీ సేవకుడు యోవాబు ఇలా చేశాడు. ఈ లోకంలో సమస్తాన్ని గ్రహించడానికి నా రాజువైన నువ్వు దేవదూతలకుండే జ్ఞానం ఉన్నవాడవు. అప్పుడు రాజు యోవాబును పిలిచి, విను, నువ్వు చెప్పినది నేను అంగీకరించాను అని చెప్పి యువకుడైన అబ్సాలోమును రప్పించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు యోవాబు సాష్టాంగపడి నమస్కారం చేసి రాజును కీర్తించాడు. రాజువైన నువ్వు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందుకు నా ఏలికవైన నీ ద్వారా నేను అనుగ్రహం పొందానని నాకు తెలిసింది అని చెప్పి గెసూరుకు వెళ్లి అబ్సాలోమును యెరూషలేముకు వెంటబెట్టుకుని వచ్చాడు. అయితే రాజు అతడు నాకు ఎదుట పడక తన ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. అబ్సాలోము రాజుకు తన ముఖం చూపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీయులందరిలో అబ్సాలోము అంతటి అందమైనవాడు ఎవ్వరూ లేరు. అరికాలు మొదలు నడినెత్తి వరకు అతనిలో ఎలాంటి లోపమూ లేదు. అతడు ఏడాదికొకసారి తన తల వెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటాడు. ఆ వెంట్రుకల బరువు ఆనాటి కొలతను బట్టి దాదాపు 2 కిలోగ్రాములు బరువు ఉండేది. అబ్సాలోముకు 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. అతని కూతురి పేరు తామారు. ఆమె అత్యంత సౌందర్యవతి. అబ్సాలోము రాజును చూడకుండా పూర్తిగా 2 ఏళ్ళు యెరూషలేములోనే ఉండిపోయాడు. రాజు దగ్గరికి యోవాబును పంపించడానికి అబ్సాలోము అతనికి కబురు పంపాడు. అయితే యోవాబు రాలేదు. 2వసారి అతన్ని పిలిపించినప్పటికీ అతడు రాలేదు. అబ్సాలోముకు కోపం వచ్చింది. తన పనివారిని పిలిచి, యోవాబు పొలం నా పొలం దగ్గరే ఉన్నది గదా, అతని పొలంలో ఎవల పంట కోతకు వచ్చి ఉంది, మీరు వెళ్ళి ఆ పంటను తగలబెట్టండి అని చెప్పాడు. అబ్సాలోము పనివాళ్ళు ఆ పంటలు తగలబెట్టారు. ఇది తెలిసిన యోవాబు అబ్సాలోము ఇంటికి వచ్చి, నీ పనివాళ్ళు నా పంటలు ఎందుకు తగలబెట్టారు అని అడిగాడు. అబ్సాలోము యోవాబుతో ఇలా అన్నాడు, గెషూరు నుండి నేను రావడం వల్ల ఉపయోగం ఏమిటి? నేను అక్కడే ఉండడం మంచిదని నీ ద్వారా రాజుకు చెప్పించడానికి నీకు కబురు పంపాను. నేను రాజును కలుసుకోవాలి. నాలో ఏమైనా నేరం కనిపిస్తే రాజు నాకు మరణశిక్ష విధించవచ్చు అన్నాడు. అప్పుడు యోవాబు రాజు దగ్గరికి వచ్చి ఈ విషయం రాజుకు చెప్పినప్పుడు రాజు అబ్సాలోమును పిలిపించాడు. అతడు రాజు దగ్గరికి వచ్చి రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. రాజు అబ్సాలోమును దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. 2 సమూయేలు 15వ అధ్యాయము. దావీదు మీద అబ్షాలోము తిరుగుబాటు. ఇది జరిగిన తరువాత అబ్షాలోము ఒక రథాన్ని, కొన్ని గుర్రాలను సిద్ధం చేసుకున్నాడు. తన ముందు పరిగెత్తడానికి 50 మంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు. పొద్దున్నే లేచి బయలుదేరి పట్టణ ద్వారగుమ్మం దారి దగ్గర ఒకవైపును కూర్చుని ఉండేవాడు. తమ వివాదాల పరిష్కారం కోసం, తీర్పుల కోసం రాజు దగ్గర వచ్చే ప్రజలను కనిపెట్టి వారిని పిలిచేవాడు. వారిని, నువ్వు ఏ ఊరివాడివి అని క్షేమ సమాచారాలు తెలుసుకునేవాడు. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలానా గోత్రానికి చెందినవాణ్ణి అని వాడు చెప్పినప్పుడు, అబ్షాలోము, నీ వివాదం సవ్యంగా న్యాయంగా ఉన్నది గాని దాన్ని విచారణ చేసేందుకు రాజు దగ్గర సరి అయిన విచారణకర్త ఒక్కడు కూడా లేడు. నేను ఈ దేశానికి న్యాయాధిపతిగా ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు వివాదాలు పరిష్కరించుకోవడానికి అంతా నా దగ్గరికి వస్తారు. నేను వారికి న్యాయం జరిగిస్తాను అని చెబుతూ వచ్చాడు. ఎవరైనా తమకు నమస్కారం చేయడానికి తన దగ్గరికి వస్తే అతడు తన చెయ్యి చాపి వారిని పట్టుకుని ముద్దు పెట్టుకునేవాడు. తీర్పు కోసం రాజు దగ్గరికి వచ్చే ఇశ్రాయేలీయులందరి పట్ల అబ్షాలోము ఈ విధంగా చేసి ఇశ్రాయేలీయులందరినీ తన వైపు ఆకర్షించుకున్నాడు. ఆ విధంగా 4 ఏళ్ళు గడిచిన తరువాత అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చాడు. నీ దాసుడనైన నేను అరాము దేశములోని గెసూరులో ఉన్నప్పుడు యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పిస్తే నేను ఆయనను సేవిస్తాను అని మొక్కుకున్నాను. కాబట్టి నేను హెబ్రోనుకి వెళ్ళి యెహోవాకు నేను మొక్కుబడి తీర్చుకోవడానికి నాకు అనుమతి ఇవ్వు అని అడిగాడు. అప్పుడు రాజు, క్షేమంగా వెళ్ళి రండి అని అతనికి అనుమతి ఇచ్చాడు. అతడు లేచి హెబ్రోనుకు బయలుదేరాడు. అబ్షాలోము తన గూఢాచారులను పిలిచి, మీరు బోర శబ్దం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో పరిపాలిస్తున్నాడు అని కేకలు వేయాలని అన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారిని సిద్ధపరచండి అని చెప్పి పంపించాడు. అబ్షాలోము ఆహ్వానం మేరకు యెరూషలేములో నుండి 200 మంది విందు కోసం బయలుదేరారు. వీరంతా జరగబోయే విషయాలు ఏమీ తెలియని అమాయకులు. బలి అర్పించాలని గిలో గ్రామవాసి అహీతోపెలును పిలిపించాడు. ఇతడు దావీదు సలహాదారుడు. అబ్షాలోము దగ్గర కూడుకున్న జనసమూహం మరీ ఎక్కువ కావడం వల్ల జరుగుతున్న కుట్ర మరింత బలపడింది. దావీదు కుటుంబ సమేతంగా పారిపోవడం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం చేరిపోయారని దావీదుకు కబురు అందింది. దావీదు యెరూషలేములో ఉన్న తన సేవకులందరికీ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని బతకలేము. మనం పారిపోదాం, పదండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకుని మనకు కీడు చేయక ముందే, నగరంలో హత్యాకాండ జరిపించక ముందే మనం త్వరగా వెళ్ళిపోదాం రండి. అప్పుడు రాజు సేవకులు ఇలా చెప్పారు, అయ్యా వినండి, నువ్వు మమ్మల్ని ఏలేవాడివి, మాకు రాజువు, నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అప్పుడు రాజు నగరాన్ని కనిపెట్టుకుని ఉండడానికి తన 10 మంది ఉపపత్నులను ఉంచి తన కుటుంబాన్ని వెంటబెట్టుకుని కాలినడకన బయలుదేరాడు. రాజు అతని కుటుంబం బయలుదేరి బేత్మారహకుకు వచ్చి అక్కడ సేద తీర్చుకున్నారు. పిలేతీయులు, గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు. రాజు సేవకులంతా అతనికి 2 వైపులా నడిచారు. గిత్తీయుడైన ఇత్తయ్యతో, రాజు, నువ్వు నివసించేందుకు స్థలం కోరి వచ్చిన విదేశీయుడివి, మాతో కలిసి ఎందుకు వస్తున్నావు? వెనక్కు వెళ్ళి రాజభవనంలో ఉండు. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి వెళ్తామో తెలియని మాతో కలిసి ఈ తిరుగులాట ఎందుకు? నువ్వు నీ సహోదరులను తీసుకుని వెనక్కు వెళ్ళిపో. యెహోవా నీకు తన సత్యము కనికరం నీపై చూపుతాడు గాక అని చెప్పాడు. అప్పుడు ఇత్తయి, నేను చనిపోయినా బ్రతికినా యెహోవా మీద ఒట్టు, నా ఏలిక రాజు అయిన నీ జీవం మీద ఒట్టు. నా రాజువైన నువ్వు ఎక్కడ ఉంటావో ఆ స్థలములోనే నీ దాసుడనైన నేను ఉంటాను అని రాజుతో చెప్పాడు. అప్పుడు దావీదు, అలాగైతే నువ్వు మాతో కూడా రావచ్చు అని చెప్పినప్పుడు గిత్తీయుడైన ఇత్తయి అతని పరివారమంతా దావీదును వెంబడించారు. వారు కొనసాగిపోతూ ఉన్నప్పుడు ప్రజలంతా బాగా రోదించారు. ఈ విధంగా వారంతా రాజుతో కలిసి కిద్రోనువాగు దాటి ఎడారు వైపు ప్రయాణమై వెళ్లారు. లేవీయులంతా దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ దావీదు దగ్గర ఉన్నారు. వారు దేవుని మందసాన్ని కిందికి దించారు. పట్టణంలో నుండి బయలుదేరిన ప్రజలంతా దాటిపోయే వరకూ అబ్యాతారు అక్కడే నిలబడి ఉన్నాడు. అప్పుడు రాజు సాదోకుని పిలిచి, దేవుని మందసాన్ని తిరిగి పట్టణములోకి తీసుకువెళ్ళు. యెహోవా దృష్టికి నేను దయ పొందితే ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని, అది ఉండే స్థలాన్ని నాకు చూపిస్తాడు. నీ పట్ల నాకు దయ లేదని చెప్పినట్లయితే అది ఆయన ఇష్టం. ఆయన దృష్టికి ఏది అనుకూలమో దానినే నా విషయంలో జరిగిస్తాడు అని చెప్పాడు. అతడు యాజకుడైన సాదోకుతో ఇంకా ఇలా చెప్పాడు, దీర్ఘదర్శివైన సాదోకు, నీకు మంచి జరుగుతుంది. నువ్వు నీ కొడుకు అహిమయస్సును, అబ్యాతారుకు కొడుకు యోనాతానును వెంటబెట్టుకుని పట్టణం వెళ్ళు. నేను చెప్పేది విను. నీ నుండి నాకు ఖచ్చితమైన కబురు వచ్చేదాకా నేను అరణ్యములో నదీ తీరాల దగ్గర వేచి ఉంటాను. అప్పుడు సాదోకు, అబ్యాతారు దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకువెళ్ళి అక్కడ ఉండిపోయారు. దావీదు తన తల కప్పుకుని ఏడుస్తూ చెప్పులు లేకుండా నడుచుకుంటూ ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ వెళ్ళాడు. అతనితో ఉన్నవారంతా తలలు కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు. అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా పాత్ర ఉంది అని దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు, యెహోవా అహీతోపెలుకు పథకాలను చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలం ఆ కొండ మీద ఉంది. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అర్కీయుడైన హోషై తన పైదుస్తులు చింపుకుని తలపై దుమ్ము పోసుకుని వచ్చి రాజు దర్శనం చేసుకున్నాడు. రాజు, నువ్వు నాతో ఉంటే నాకు భారంగా ఉంటుంది. నువ్వు తిరిగి పట్టణానికి వెళ్ళి అబ్సాలోముతో, రాజా, ఇంతవరకు నీ తండ్రికి సేవ చేసినట్టు ఇక నుండి నీకు సేవ చేస్తాను అని చెప్పి అతని దగ్గర చేరి నా తరపున పనిచేస్తూ అహీతోపేలు అబ్సాలోముతో కలిసి చేసే కుట్రలు భగ్నం చేయగలవు. అక్కడ యాజకులైన సాదోకు, అబ్యాతారు నీకు సహాయకులుగా ఉంటారు. కనుక రాజనగరంలో జరుగుతున్న విషయాలు నీకు వినిపిస్తే వాటిని యాజకుడైన సాదోకుతో, అబ్యాతారుతో చెప్పు. వారి ఇద్దరు కొడుకులు, సాదోకు కొడుకు అహిమయస్సు, అబ్యాతారుకు కొడుకు యోనాతాను అక్కడ ఉన్నారు. నీకు తెలిసిన విషయాలన్నీ వారి ద్వారా నాకు తెలియపరచు అని చెప్పి అతన్ని పంపించాడు. అందువల్ల దావీదు స్నేహితుడు హోషై యెరూషలేము పట్టణానికి బయలుదేరాడు. ఆ సమయానికి అబ్సాలోము యెరూషలేము చేరుకున్నాడు. 2 సమూయేలు 16వ అధ్యాయం. దావీదు సీబా. దావీదు కొండ అంచుకు అవతల కొంచెం దూరం వెళ్ళినప్పుడు మెఫీబోషేతు సేవకుడు సీబా కళ్ళకు గంతలు కట్టబడి ఉన్న 2 గాడిదలను తీసుకువచ్చాడు. గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్షగెలలు, 100 అంజూర ఫలాలున్న కొమ్మలు, 1 ద్రాక్షారసపు తిత్తి వేయబడి ఉన్నాయి. రాజు, ఇవి ఎందుకు తెచ్చావు అని సీబాను అడిగాడు. అప్పుడు సీబా, రాజు పరివారం ఎక్కడానికి గాడిదలు, పనివారు తినడానికి రొట్టెలు, అంజూర ఫలాల కొమ్మలు, ఎడారిలో అలసిపోయిన వారు తాగడానికి ద్రాక్షారసం తెచ్చాను అని చెప్పాడు. అప్పుడు రాజు, నీ యజమాని కొడుకు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. సీబా, అయ్యా, ఈరోజు ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యాన్ని తనకు తిరిగి ఇప్పిస్తారనుకుని అతడు యెరూషలేములో ఉండిపోయాడు అని చెప్పాడు. అప్పుడు రాజు, మెఫీబోషేతుకు కలిగినదంతా నీకే దక్కుతుంది అని సీబాతో చెప్పినప్పుడు సీబా, నా ఏలికవైన రాజా, నాపై నీ కనికరం నిలిచి ఉంటుంది గాక, నీకు ఇవే నా నమస్కారాలు అన్నాడు. షిమి దావీదును శపించడం. రాజైన దావీదు బహురీము దగ్గరకు వచ్చినప్పుడు సౌలు కుటుంబానికి చెందిన గెరా కుమారుడు షిమి అనేవాడు అక్కడికి వచ్చాడు. అతడు దావీదు పక్కనే నడుస్తూ, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, రాజ్యాధికారం కోసం నువ్వు తరిమివేసిన సౌలు కుటుంబం వారి ఉసురు యెహోవా నీపైకి రప్పించాడు. నీ కుమారుడు అబ్సాలోము చేతికి యెహోవా రాజ్యాన్ని అప్పగించాడు. నువ్వు హంతకుడివి కాబట్టే ఈ మోసంలో చిక్కుకున్నావు అని దుర్భాషలాడుతూ వచ్చాడు. రాజైన దావీదు ఇరుపక్కలా ప్రజలు, బలాఢ్యులైన వారంతా ఉన్నప్పటికీ అతడు దావీదు మీద, అతని సేవకుల మీద రాళ్ళు రువ్వాడు. అప్పుడు సెరూయా కుమారుడు అభిషై, ఈ చచ్చిన కుక్క నా యజమానివి, రాజువు అయిన నిన్ను శపిస్తాడా? నాకు అనుమతి ఇవ్వు, నేను వాడి తల నరుకుతాను అన్నాడు. అందుకు రాజు, సెరూయా కొడుకుల్లారా, మీకు నా మీద ఎందుకింత అభిమానం? దావీదును శపించమని యెహోవా అతనికి చెప్పి ఉన్నట్టయితే అతన్ని శపించనియ్యండి. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగే వాళ్ళెవరు అని చెప్పాడు. తరువాత అబీషైతో, తన సేవకులందరితో ఇలా చెప్పాడు, నా కడుపున పుట్టిన నా కొడుకే నన్ను చంపాలని చూస్తున్నప్పుడు ఈ బెన్యామీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? వాడి సంగతి వదిలిపెట్టండి. యెహోవా వాడికి సెలవిచ్చాడు, వాడిని తిట్టనివ్వండి. యెహోవా నా బాధలను పట్టించుకుంటాడేమో, వాడు పెట్టిన శాపాలకు బదులుగా నాకు మేలు చేస్తాడేమో. తరువాత దావీదు, అతని మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. వారు వెళ్తుండగా షిమీ దావీదుకు ఎదురుగా కొండ పక్కనే నడుస్తూ అతని పైకి రాళ్లు రువ్వుతూ దుమ్మెత్తు పోస్తూ ఉన్నాడు. రాజు అతనితో ఉన్న వారంతా బాగా అలసిపోయి ఉండడం వల్ల ఒక చోటికి వచ్చి అలసట తీర్చుకున్నారు. అహీతోపేలు సలహా. అబ్సాలోము, అహీతోపేలు, ఇశ్రాయేలు వారంతా యెరూషలేము చేరుకున్నారు. దావీదుతో స్నేహంగా ఉన్న ఆర్కీయుడు హోషై అనేవాడు అబ్సాలోము దగ్గరికి వచ్చాడు. అబ్సాలోమును చూసి, రాజు సదాకాలం జీవిస్తాడు గాక అని చెప్పాడు. అప్పుడు అబ్సాలోము, నీ స్నేహితునికి నువ్వు చేసే ఉపకారమిదేనా? నీ స్నేహితునితో కలిసి ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు. హోషై, యెహోవా ఈ ప్రజలు ఇశ్రాయేలీయులంతా ఎవరు రాజుగా ఉండాలని కోరుకుంటారో నేను అతని పక్షం వహిస్తాను, అతని దగ్గరే ఉంటాను. నేనెవరికి సేవ చెయ్యాలి? నీ తండ్రి కుమారుడికి నేను సేవ చెయ్యాలి గదా. నీ తండ్రికి చేసినట్టు నీకు కూడా సేవ చేస్తాను అని అబ్సాలోముతో చెప్పాడు. తరువాత అబ్సాలోము అహీతోపేలును పిలిపించాడు. మనం ఏ పనులు చెయ్యాలో ఆలోచిద్దాం అన్నాడు. అప్పుడు అహీతోపేలు, నీ తండ్రి బయలుదేరినప్పుడు ఇంటికి కాపలా ఉంచిన నీ తండ్రి ఉపపత్నులతో నువ్వు సయనించడం వల్ల నువ్వు నీ తండ్రికి మరింత అసహ్యుడవయ్యావని ఇశ్రాయేలీయులంతా తెలుసుకుంటారు. అప్పుడు నీ పక్షం వహించిన వారందరికీ ధైర్యం పెరుగుతుంది అన్నాడు. తరువాత వారు మేడపైన అబ్సాలోముకు గుడారం వేశారు. ఇశ్రాయేలీయులకందరికీ తెలిసేలా అతడు తన తండ్రి ఉపపత్నులతో లైంగికంగా కలిశాడు. ఆ రోజుల్లో అహీతోపేలు ఏదైనా ఆలోచన చెప్పితే అది దేవుని దగ్గర విచారణ చేయగా వచ్చినట్టుగా ఉండేది. దావీదు, అబ్సాలోము కూడా అలాగే భావించేవారు. 2 సమూయేలు 17వ అధ్యాయము. అహీతోపేలు అబ్సాలోముతో ఇలా చెప్పాడు, దావీదు బాగా అలసిపోయి బలహీనంగా ఉన్నాడు. నేను అతనిపై దాడి చేసి అతన్ని బెదిరిస్తాను. అప్పుడు అతని దగ్గర ఉన్నవారంతా పారిపోతారు. అప్పుడు రాజును మాత్రం చంపివేసి ప్రజలందరినీ నీ వైపు తిప్పుతాను. నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేను పట్టుకున్నప్పుడు ప్రజలంతా నీతో రాజీ పడిపోతారు. కాబట్టి నీకు అంగీకారమైతే నాకు 12,000 మంది సైన్యాన్ని సిద్ధం చేయించు. ఈ రాత్రే దావీదును తరిమి పట్టుకుంటాను అన్నాడు. ఈ మాటలు అబ్సాలోముకు ఇశ్రాయేలు పెద్దలందరికీ మంచిగా అనిపించాయి. హోషై సలహా. అప్పుడు అబ్సాలోము ఈ విషయంలో అర్కీయుడైన హోషై ఏమి చెబుతాడో విందాం, అతన్ని పిలిపించండి అని ఆజ్ఞాపించాడు. హోషై అబ్సాలోము దగ్గరికి వచ్చాడు. అబ్సాలోము అహీతోపేలు చెప్పిన పథకం అతనికి తెలియజేశాడు. అతడు చెప్పినట్టు చేయడం మంచిదా కాదా? నీ ఆలోచన ఏమిటో చెప్పు అని అడిగాడు. హోషై అబ్సాలోముతో ఇలా అన్నాడు, ఇప్పుడు అహీతోపేలు చెప్పిన ప్రణాళిక మంచిది కాదు. నీ తండ్రి, అతనితో ఉన్నవారు మహాబలమైన యుద్ధవీరులు. అడవిలో తమ పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటులను పోలినవారై రగిలిపోతూ ఉన్నారని నీకు తెలుసు. నీ తండ్రి యుద్ధ విద్యలో నేర్పరి. అదీగాక అతడు తన మనుషులతో కలిసి బస చెయ్యడు. అతడు ఏదో ఒక గుహలోనో లేకపోతే ఏదైనా రహస్య స్థలంలోనో దాక్కుంటాడు. యుద్ధం ఆరంభంలో నీ మనుషులు కొందరు చనిపోతే ప్రజలు వెంటనే దాన్ని బట్టి అబ్సాలోము మనుషులు ఓడిపోయారని చెప్పుకుంటారు. నీ తండ్రి గొప్ప బలవంతుడని, అతని మనుషులు అత్యంత ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికీ తెలుసు. అందువల్ల సింహాల వంటి పౌరుషం గలవారు కూడా భీతిల్లిపోతారు. నా ఆలోచన ఏమిటంటే, దాను నుండి బెయెర్షెబా వరకు సముద్రపు ఇసుకురేణువులంత విస్తారంగా ఇశ్రాయేలీయులందరినీ నాలుగు దిక్కులకు సమకూర్చుకుని నువ్వే స్వయంగా యుద్ధానికి బయలుదేరు. అప్పుడు అతడు ఎక్కడ కనబడితే అక్కడ మనం అతనిపై దాడి చెయ్యవచ్చు. మంచు నేల మీద ఎలా పడుతుందో ఆ విధంగా మనం అతని మీద పడితే అతని మనుషుల్లో ఒక్కడు కూడా తప్పించుకోలేడు. అతడు గనుక ఒక పట్టణం వెనుక దాక్కుంటే ఇశ్రాయేలీయులంతా ఆ పట్టణాన్ని తాళ్ళు తీసుకుని ఒక చిన్న రాయి కూడా కనబడకుండా దాన్ని నదిలోకి లాగుతారు. అబ్సాలోము, ఇశ్రాయేలు వారు ఈ మాట విని అర్కీయుడైన హోషే చెప్పిన మాట అహితోపేలు చెప్పిన దానికంటే యోగ్యమైనదని ఒప్పుకున్నారు. ఎందుకంటే యెహోవా అబ్సాలోము మీదికి విపత్తు రప్పించాలని అహితోపేలు చెప్పిన తెలివైన ప్రణాళిక నిరర్థకమయ్యేలా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు హోషై, అబ్సాలోము ఇశ్రాయేలు పెద్దలందరికీ అహితోపేలు వేసిన పథకం, తాను చెప్పిన ఆలోచన యాజకులైన సాదోకు అభ్యాతారులకు తెలియజేశాడు. మీరు తొందరగా వెళ్ళి అతని దగ్గర ఉన్న మనుషులంతా హతం కాకుండా ఉండేలా దావీదుకు ఈ విషయం చెప్పండి. మీరు ఈ రాత్రి అరణ్యంలో నది తీరం దాటే స్థలాల్లో ఉండవద్దు అని చెప్పాడు. యోనాతాను, అహిమయస్సు తాము పట్టణం హద్దుకు వచ్చిన సంగతి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఏన్ రోగేలు దగ్గరే నిలబడి ఉన్నప్పుడు ఒక పని మనిషి వచ్చి హోషే చెప్పిన సంగతి వారికి చెప్పినప్పుడు వారు వెళ్ళి రాజైన దావీదుకు ఆ సంగతి చెప్పారు. వారిద్దరినీ అక్కడ చూసిన ఒక పనివాడు అబ్సాలోముకు చెప్పాడు. వారిద్దరూ వెంటనే పరిగెత్తి వెళ్ళి బహురీములో ఒకడి ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక బావిలో దిగి దాక్కున్నారు. ఆ ఇంటి ఇల్లాలు ఒక పరదా తీసుకువచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసింది. కనుక వారు బావిలో ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియలేదు. అబ్సాలోము సేవకులు ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. అహిమయస్సు, యోనాతాను ఎక్కడ ఉన్నారని అడిగారు. ఆమె, వారు నది దాటి వెళ్ళిపోయారు అని చెప్పింది. వారు వెళ్ళి చుట్టుపక్కల అంతా వెతికారు. వారు కనబడకపోయేసరికి యెరూషలేముకు తిరిగి వచ్చారు. సేవకులు వెళ్ళిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చి దావీదు దగ్గరికి వెళ్ళి అహితోపేలు అతని మీద వేసిన పథకం గురించి చెప్పి నువ్వు లేచి త్వరగా నది దాటు అని చెప్పారు. దావీదు అతని దగ్గర ఉన్న మనుషులంతా లేచి యొర్దాను నది దాటారు. తెల్లవారేసరికి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ నది దాటి వెళ్ళిపోయారు. అహితోపేలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు. దావీదు మహనయీముకు చేరేటప్పటికీ అబ్సాలోము ఇశ్రాయేలీయులంతా యొర్దాను నది దాటి వచ్చారు. అబ్సాలోము యోవాబును తొలగించి అమాసను సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. అమాసా తండ్రి ఇత్రా, ఇశ్రాయేలీయుడు. యోవాబు తల్లి సెరూయా సహోదరి అయిన నాహోసు కుమార్తెకు అబీగయీలకు ఇత్రా పుట్టాడు. అబ్సాలోము ఇశ్రాయేలీయులు గిలాదు దేశంలో మకాం వేశారు. దావీదు మహనయీముకు చేరుకున్నప్పుడు అమ్మోనీయుల రబ్బాపట్టణ వాస్తవ్యుడు నాహోసు కొడుకు షోబియా, లొదేబారు ఊరివాడు అమ్మీయేలు కొడుకు మాకీరు, రుగేలీము ఊరికి చెందిన గిలాదీయుడు బజ్జెల్లయి, ఎడారిలో దావీదు అతని మనుషులు అలసిపోయి ఆకలి దాహంతో ఉంటారని గ్రహించి పరుపులు వంటపాత్రలు కుండలు వారంతా తినడం కోసం గోధుమలు యవలపిండి పప్పులు చిక్కుడుకాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్నుముద్దలు తీసుకువచ్చారు. 2 సమూయేలు 18వ అధ్యాయము. యోవాబు అబ్సాలోమును హతమార్చడు. దావీదు తన దగ్గర ఉన్న మనుషులను లెక్కించాడు. వారిలో 1,000 మందిని 100 మందిని విభజించి వారిని 3 భాగాలుగా చేశాడు. ఒక భాగానికి యోవాబుకు, ఒక భాగాన్ని సెరూయా కుమారుడు యోవాబు సోదరుడు అభిషేకు, మరో భాగాన్ని గిత్తీయుడు ఇత్తయ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. తరువాత దావీదు, నేను నీతో కూడా కలిసి బయలుదేరుతున్నాను అని వారితో చెప్పాడు. అందుకు వారు, నువ్వు మాతో కూడా రాకూడదు, మేము పారిపోయినా ప్రజలు దాన్ని పట్టించుకోరు, మాలో 1,000 మంది చనిపోయినా ఎవ్వరూ పట్టించుకోరు, మాలాంటి 10,000 మందితో నువ్వు ఒక్కడివి సమానం కాబట్టి నీవు పట్టణంలోనే ఉండి మాకు సూచనలిస్తూ సహాయం చెయ్యి అని చెప్పారు. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాను అని చెప్పి గుమ్మం పక్కన నిలబడినప్పుడు ప్రజలంతా గుంపులు గుంపులుగా వందల కొలదిగా వేల కొలదిగా బయలుదేరారు. అప్పుడు రాజు యోవాబు, అబీషై, ఇత్తయ్యలను పిలిచి, నా కోసం యువకుడైన అబ్సాలోము పట్ల దయ చూపించండి అని ఆజ్ఞాపించాడు. అక్కడున్న వారంతా వింటూ ఉండగానే రాజు అబ్సాలోమును గుచ్చి సైన్యాధిపతులకందరికీ ఈ ఆజ్ఞ ఇచ్చాడు. దావీదు మనుషులు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయడానికి మైదానంలోకి బయలుదేరారు. ఎఫ్రాయిము అడవిలో పోరాటం జరిగింది. ఇశ్రాయేలు వారు దావీదు సైనికుల ముందు నిలబడలేక ఓడిపోయారు. ఆ రోజున 20,000 మందిని అక్కడ చంపేశారు. ఆ ప్రాంతమంతా యుద్ధం వ్యాపించింది. ఆ రోజున కత్తివాత చనిపోయిన వారికంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుకుని నాశనమయ్యారు. అబ్సాలోము కంచరగాడిద ఎక్కి వస్తూ దావీదు సేవకులకు ఎదురుపడ్డాడు. ఆ కంచరగాడిద ఒక బాగా గుబురిగా ఉన్న పెద్ద సింధూర వృక్షం కొమ్మల కింద నుండి వెళ్తున్నప్పుడు అబ్సాలోము తల చెట్టుకు తగులుకుంది. అతడు పైకి ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. అతని కింద ఉన్న కంచరగాడిద ముందుకు వెళ్ళిపోయింది. ఒక సైనికుడు అది చూసి యోవాబు దగ్గరికి వచ్చి, అబ్సాలోము సింధూర వృక్షానికి చిక్కుకుని వేలాడుతూ ఉండడం నేను చూశాను అని చెప్పాడు. అప్పుడు యోవాబు ఆ వార్త తెచ్చినవాడితో, నువ్వు చూశావు గదా, నేల మీద పడేలా అతన్ని ఎందుకు కొట్టలేదు? నువ్వు గనక అతని చంపి ఉంటే 10 తులాల వెండి ఒక నడికట్టు నీకు ఇచ్చి ఉండేవాణ్ణి అన్నాడు. అప్పుడు వాడు, యువకుడైన అబ్సాలోము ఎవ్వరూ తాకకుండా జాగ్రత్త పడమని రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి ఆజ్ఞ ఇస్తున్నప్పుడు నేను విన్నాను. 1,000 తులాల వెండి నా చేతిలో పెట్టినా రాజు కొడుకుని నేను చంపను. మోసం చేసి అతని ప్రాణానికి హాని తలపడితే ఆ సంగతి రాజుకు తెలియకుండా ఉండదు. రాజు సమక్షంలో నువ్వే నాకు విరోధివవుతావు అని యోవాబుతో అన్నాడు. యోవాబు, నువ్వు చంపకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి 3 బాణాలు చేతిలోకి తీసుకుని వెళ్ళి సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఇంకా ప్రాణంతో ఉన్న అబ్సాలోము గుండెకు గురిచూసి కొట్టాడు. యోవాబు ఆయుధాలు మోసేవారు 10 మంది చుట్టుముట్టి అబ్సాలోముని కొట్టి చంపారు. అప్పుడు ఇశ్రాయేలీయులను తరమడం ఇక ఆపమని యోవాబు బాకా ఊదించాడు. దావీదు సైనికులు తిరిగి వచ్చారు. ప్రజలు అబ్సాలోము మృతదేహాన్ని ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేశారు. పెద్ద రాళ్లకుప్పను దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ ఇళ్లకు పారిపోయారు. అబ్సాలోము జీవించి ఉన్నప్పుడు తన పేరు నిలబెట్టడానికి తనకు కొడుకులు లేరు గనుక అతడు బ్రతికి ఉన్నప్పుడే ఒక స్తంభం తెచ్చి దాన్ని తన పేరట నిలబెట్టి ఆ స్తంభానికి అతడు పేరు పెట్టాడు. ఇప్పటికీ అది అబ్సాలోము స్తంభం అని పిలవబడుతూ ఉంది. దావీదుకు చేరిన అబ్సాలోము మరణవార్త. సాదోకు కొడుకు అహిమయస్సు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి యెహోవా తన శత్రువులను ఓడించి రాజుకు న్యాయం చేకూర్చాడన్న సమాచారం రాజుతో చెబుతాను అన్నాడు. యోవాబు, ఈ రోజున ఈ కబురు చెప్పకూడదు, మరో రోజు చెప్పవచ్చు, ఎందుకంటే రాజకుమారుడు చనిపోయాడు కనుక నేడు ఈ కబురు రాజుకు చెప్పడం భావ్యం కాదు అని అతనితో చెప్పాడు. తరువాత కూషువాడిని పిలిచి, నువ్వు వెళ్ళి నువ్వు చూసినదంతా రాజుకు తెలియజెయ్యి అని చెప్పాడు. అప్పుడు కూషువాడు యోవాబుకు నమస్కారం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సాదోకు కొడుకు అహిమయస్సు, కూషువాడితో నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు అని అడిగాడు. యోవాబు, కుమారా, నువ్వెందుకు వెళ్ళాలి? నీకు బహుమానం వచ్చే ప్రత్యేకమైన సమాచారం ఏదీ లేదు కదా అని అతనితో అన్నాడు. అప్పుడు అతడు, ఏమైనా సరే నేను పరిగెత్తి వెళ్తాను అన్నాడు. అందుకు యోవాబు, సరే వెళ్ళు అని చెప్పాడు. అహిమయస్సు మైదానపు దారిలో పరిగెత్తుకుంటూ కూషీవాడి కంటే ముందుగా చేరుకున్నాడు. దావీదు 2 గుమ్మాల మధ్య వరండాలో కూర్చుని ఉన్నాడు. కాపలా కాసేవాడు గుమ్మం పైన ఉన్న గోడ మీదకి ఎక్కి చూసినప్పుడు ఒంటరిగా పరిగెత్తుకుంటూ వస్తున్న ఒకడు కనబడ్డాడు. కాపలా కాసేవాడి గట్టిగా అరుస్తూ రాజుకు ఈ సంగతి చెప్పాడు. రాజు, వాడు ఒంటరిగా వస్తున్నట్టయితే ఏదో కబురు తెస్తున్నాడు అన్నాడు. వాడు పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చాడు. కాపలా కాసేవాడికి పరిగెత్తుకుంటూ వస్తున్న మరొకడు కనబడ్డాడు. వాడు, అదిగో మరొకడు ఒంటరిగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని గుమ్మం వైపు తిరిగి రాజుతో చెప్పాడు. రాజు, వాడు కూడా ఏదో కబురు తెస్తున్నాడు అన్నాడు. కాపలా కాసేవాడు దగ్గరికి వస్తున్న మొదటివాణ్ణి చూసి, వాడు సాదోకు కొడుకు అహిమయస్సు అని నాకు అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు రాజు, వాడు మంచివాడు, మంచి వార్తే తెచ్చి ఉంటాడు అన్నాడు. అంతలో అహిమయస్సు, రాజా జయహో, రాజా జయహో అని గట్టిగా రాజుతో చెప్పి రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి, నా ఏలిన వాడవైన రాజా, నిన్ను చంపాలని చూసిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం అన్నాడు. అప్పుడు రాజు, బాలుడు అబ్సాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. అహిమయస్సు, నీ దాసుడనైన నన్ను యోవాబు పంపుతున్నప్పుడు ఏదో గందరగోళం జరుగుతూ ఉండడం చూశాను గాని అది ఏమిటో నాకు తెలియదు అని చెప్పాడు. అప్పుడు రాజు, నువ్వు అవతలికి వెళ్ళి నిలబడు అని ఆజ్ఞ ఇచ్చాడు. వాడు పక్కకు జరిగి నిలబడ్డాడు. అంతలో కూషీవాడు వచ్చి, మా ఏలికవైన రాజా, నేను నీకు మంచి సమాచారం తెచ్చాను. ఈరోజు యెహోవా నీ మీదకి దండెత్తిన వారందరినీ ఓడించి నీకు న్యాయం చేకూర్చాడు అని చెప్పినప్పుడు రాజు బాలుడు అబ్సాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు కూషీవాడు, మా ఏలినవాడవు, రాజువు అయిన నీకు కీడు చెయ్యాలని నీ మీదకు దండెత్తిన వాళ్ళందరికీ ఏమి జరిగిందో ఆ బాలుడికి కూడా అదే జరిగింది అన్నాడు. అప్పుడు రాజు తీవ్రంగా పరితాపం చెందాడు. పట్టణం గుమ్మానికి పైన ఉన్న గదికి వెళ్ళి ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ, అబ్సాలోమా, నా బిడ్డా, అబ్సాలోమా అని కేకలు వేస్తూ, అయ్యో నా బిడ్డా, నీ బదులు నేను చనిపోయినా బాగుండేది, నా బిడ్డా, అబ్సాలోమా, నా బిడ్డా అని విలపిస్తూ ఉన్నాడు. 2 సమూయేలు 19వ అధ్యాయము. రాజు తన కొడుకు గురించి విలపిస్తూ విచారంగా ఉన్నాడన్న సంగతి ప్రజలందరికీ తెలిసింది. ఆనాటి విజయం ప్రజలందరికీ దుఃఖానికి కారణమయ్యింది. యుద్ధ సమయంలో భయపడి పారిపోయిన ప్రజలు దొంగల వలె తిరిగి పట్టణంలో ప్రవేశించారు. రాజు తన ముఖం కప్పుకొని, అబ్సాలోమా నా బిడ్డా, అబ్సాలోమా నా బిడ్డా అంటూ కేకలు వేస్తూ ఏడుస్తున్నాడని అబ్సాలోమును గుచ్చి విలపిస్తున్నాడన్న విషయం యోవాబు విన్నాడు. అతడు ఉన్న నగరములోని భవనానికి వచ్చాడు. నీ ప్రాణాన్ని, నీ కొడుకుల కూతుళ్ళ ప్రాణాలను, నీ భార్యల, నీ ఉపపత్నుల ప్రాణాలను రక్షించిన నీ సేవకులందరినీ నువ్వు సిగ్గుపరుస్తున్నావు. నీ సన్నిహితులను, అభిమానులను ద్వేషిస్తూ నీ శత్రువులపై ప్రేమ చూపిస్తున్నావు. ఈనాడు నీ రాజ్య అధిపతులు, సేవకులు, నీకిష్టమైన వారు కారని చెబుతున్నావు. మేమంతా చనిపోయి అబ్సాలోము మాత్రం జీవించి ఉన్నట్టయితే అది నీకు సంతోషం కలిగించేది అని నేను గ్రహిస్తున్నాను. వెంటనే లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచు. నువ్వు గనక ఇప్పుడు బయటికి రాకపోతే ఈ రాత్రి ఒక్కడు కూడా నీ దగ్గర ఉండడని యెహోవా పేరట ఒట్టు పెట్టి చెబుతున్నాను. నీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నీకు కలిగిన కీడులన్నిటికంటే అది నీకు మరీ కష్టంగా ఉంటుంది అని రాజుతో చెప్పినప్పుడు రాజు లేచి బయటికి వచ్చి గుమ్మంలో కూర్చున్నాడు. రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడన్న సంగతి ప్రజలంతా విని రాజును దర్శించేందుకు వచ్చారు. ఇశ్రాయేలు వారంతా తమ తమ ఇళ్లకు పారిపోయారు. దావీదు యెరూషలేముకు తిరిగి రావడం. ఆ సమయంలో ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన ప్రజల మధ్య గందరగోళం బయలుదేరింది. వారు, మన శత్రువుల చేతిలో నుండి, ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్సాలోముకు భయపడి దేశం వదిలిపారిపోయాడు. మనం రాజుగా పట్టాభిషేకం చేసుకున్న అబ్సాలోము యుద్ధంలో చనిపోయాడు కనుక మనం రాజును తిరిగి ఎందుకు తీసుకురాకూడదు అనుకున్నారు. రాజైన దావీదుకు ఈ సంగతి వినబడింది. యాజకులైన సాదోకు అబ్యాతారుకులను పిలిపించి ఇశ్రాయేలు వారంతా మాట్లాడుకుంటున్న విషయం రాజుకు తెలిసింది. రాజును నగరానికి మళ్లీ తీసుకు వెళ్లేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు నాకు రక్త సంబంధులు, సోదరులు. రాజును తీసుకువచ్చేందుకు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారని యూదావారి పెద్దలతో చెప్పండి అని వారికి ఆజ్ఞాపించాడు. తరువాత అమాసా దగ్గరికి మనుషులను పంపి నువ్వు నా రక్త సంబంధివి, సోదరుడివి కాదా? యోవాబుకు బదులు నిన్ను సైన్యాధిపతిగా ఖాయం చేయకపోతే దేవుడు నాకు కీడు కలుగజేస్తాడు గాక అని చెప్పమన్నాడు. అతడు వెళ్ళి యూదావారిలో ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా రాజుకు లోబడేలా చేశాడు. యూదావారు రాజు దగ్గరికి, నువ్వు నీ సేవకులంతా తిరిగి రావాలి అన్న కబురు పంపించారు. రాజు బయలుదేరి యొర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు యూదావారు రాజును ఎదుర్కోవడానికి నది ఇవతలకు వెంటబెట్టుకు రావడానికి గిల్గాలుకు వచ్చారు. అంతలో బహూరీములో ఉంటున్న బెన్యామీనీయుడైన గెరా కొడుకు షిమి త్వరత్వరగా రాజైన దావీదును ఎదుర్కొనడానికి యూదావారితో కలిసి వచ్చాడు. అతనితో పాటు 1,000 మంది బెన్యామీనీయులు ఉన్నారు. సౌలు కుటుంబం సేవకుడు సీబా, అతని 15 మంది కొడుకులు, 20 మంది సేవకులు వచ్చారు. వారంతా రాజు ఎదురుగా నది దాటారు. రాజు అతని పరివారం నది దాటడానికి, రాజుకు అనుకూలంగా చేయడానికి పడవను ఇవతలకు తెచ్చిపెట్టారు. రాజు యొర్దాను నది దాటి వెళ్లగానే గెరా కుమారుడు షిమీ వచ్చి అతనికి సాష్టాంగపడ్డాడు. నా యజమాని, నేను చేసిన దాన్ని బట్టి నాపై నేరం మోపవద్దు. రాజువైన నువ్వు యెరూషలేము విడిచి వెళ్తున్నప్పుడు నేను మూర్ఖత్వంతో చేసిన తప్పును జ్ఞాపకం పెట్టుకోవద్దు. నేను పాపం చేశానని నాకు తెలుసు. కనుక రాజువైన నిన్ను కలుసుకోవడానికి యోసేపు వంశం వారందరికంటే ముందుగా వచ్చాను అన్నాడు. అప్పుడు సెరూయా కుమారుడు అభిషై వచ్చి, యెహోవా అభిషేకించిన రాజును శపించిన ఈ షిమీకి మరణశిక్ష విధించాలి అన్నాడు. దావీదు, సెరూయా కొడుకుల్లారా, మీకు నాకు ఏమి సంబంధం? ఇలాంటి సమయంలో మీరు నాకు విరోధులవుతారా? ఈరోజు ఇశ్రాయేలు వారిలో ఎవరికైనా మరణశిక్ష విధించడం సమంజసమా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునయ్యానన్న సంగతి తెలుసుకున్నాను అన్నాడు. తరువాత నీకు మరణశిక్ష విధించను అని షిమీకి వాగ్దానం చేశాడు. సౌలు మనవడు మెఫీబోషేతు రాజును కలుసుకోవడానికి వచ్చాడు. రాజు పారిపోయిన రోజు నుండి అతడు క్షేమంగా తిరిగి వచ్చేంత వరకూ అతడు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు కూడా ఉతుక్కోలేదు. అతడు యెరూషలేములో రాజును కలిసినప్పుడు, రాజు మెఫీబోషేతు, నీవు నాతో కలిసి ఎందుకు రాలేదు అని అడిగాడు. అప్పుడు అతడు, నా యజమానివైన రాజా, నీ దాసుడనైన నేను కుంటివాణ్ణి గనుక గాడిదని సిద్ధం చేసి రాజుతో కలిసి వెళ్ళిపోవాలని నేను అనుకున్నప్పుడు నా పనివాడు నన్ను మోసం చేశాడు. సీబా నా విషయంలో నీకు అబద్ధం చెప్పాడు. నువ్వు నా ఏలినవాడివని, రాజువు నువ్వు దేవుని దూత వంటి వాడివి. నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి. నా తండ్రి కుటుంబం వారంతా నీ దృష్టిలో చచ్చినవారమై ఉన్నప్పుడు నువ్వు నీ భోజనం బల్ల దగ్గర నీతో భోజనం చెయ్యడానికి దయచూపించావు. కాబట్టి రాజువైన నిన్ను వేడుకోవడానికి నాకు వేరే అవసరం ఏముంటుంది అన్నాడు. అప్పుడు రాజు, నువ్వు ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు సీబా భూమిని పంచుకొమ్మని నేను ఆజ్ఞ ఇచ్చాను గదా అన్నాడు. అందుకు మెఫీబోషేతు, నా ఏలినవాడివైన నువ్వు నీ నగరానికి క్షేమంగా తిరిగి వచ్చావు గనుక అతడు అంతా తీసుకోవచ్చు అన్నాడు. గిలాదీయుడైన బజిల్లయి రొగేలీము నుండి యొర్దాను అవతల నుండి రాజును సాగనంపడానికి వచ్చాడు. ఇప్పుడు బజిల్లయి వయసు 80 ఏళ్ళు. వయసు పైబడి బాగా ముసలివాడైపోయాడు. అతడు అత్యంత ధనవంతుడు. రాజు మహనయీములో ఉన్నప్పుడు అతనికి ఆహార పదార్థాలు పంపిస్తూ వచ్చాడు. రాజు, నువ్వు నాతో కూడా నది దాటి వచ్చి యెరూషలేములో నాతో కలిసి ఉండిపో, నేను నిన్ను పోషిస్తాను అని బజ్జిల్లయ్యతో చెప్పాడు. బజ్జిల్లయి, రాజువైన నీతో కలిసి యెరూషలేముకు వచ్చి ఉండడానికి ఇంకా నేనెంతకాలం బతకగలను? ఇప్పటికే నాకు 80 ఏళ్ళు నిండాయి. మంచి చెడ్డలకున్న తేడా నేను కనిపెట్టగలనా? భోజన పదార్థాల రుచి నేను తెలుసుకోగలనా? గాయకుల గాయకురాండ్ర పాటలు నాకు వినిపిస్తాయా? నీ దాసుడనైన నేను నీకు భారంగా ఎందుకు ఉండాలి? రాజువైన నువ్వు నా పట్ల అంతటి మేలు చూపడానికి నేనెంతటివాణ్ణి? నీ దాసుడనైన నేను నీతో కలిసి నది దాటి అవతలకు కొంచెం దూరం వస్తాను. నేను నా ఊరిలోనే ఉండి చనిపోయి నా తల్లిదండ్రుల సమాధిలో పాతి పెట్టబడడానికి, అక్కడికి తిరిగి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు. అయ్యా విను, నీ దాసుడు కింహాము ఇక్కడ ఉన్నాడు. నా ఏలినవాడవు రాజువు అయిన నీతో కలిసి రావడానికి అనుమతి ఇవ్వు. నీకు ఏది మంచి అనిపిస్తే అది అతడి పట్ల చెయ్యి అని మనవి చేశాడు. అప్పుడు రాజు, కింహము నాతో కలిసి రావచ్చు. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేస్తాను. ఇంకా నా వల్ల నువ్వు ఏమి కోరుతావో అంతా చేస్తాను అని చెప్పాడు. అప్పుడు రాజు, ప్రజలందరూ నది అవతలకు వచ్చారు. రాజు బజ్జిల్లయ్యను ముద్దు పెట్టుకుని దీవించాడు. తరువాత బజ్జిల్లయ్యి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. రాజు కింహామును వెంటబెట్టుకుని గిల్గాలుకు వచ్చాడు. యూదావారు ఇశ్రాయేలు వారిలో సగం మంది రాజును వెంటబెట్టుకుని వచ్చారు. ఇలా ఉన్నప్పుడు ఇశ్రాయేలు వారు రాజు దగ్గరికి వచ్చారు. మా సహోదరులైన యూదావారు నిన్ను నీ ఇంటివారిని దొంగలించుకుని యోర్దాను యువతలకు ఎందుకు తీసుకువచ్చారు అని అడిగారు. అందుకు యూదావారు, రాజు మీకు సమీప బంధువు గదా, మీకు కోపం ఎందుకు? అలాగైతే మాలో ఎవరమైనా రాజు ద్వారా లాభం పొందామా, లేక మా కోసం ఏమైనా దొంగతనం చేశామా అని ఇశ్రాయేలు వారితో అన్నారు. ఇశ్రాయేలు వారు రాజుతో, మాకు 10 వంతులు ఉన్నాయి, దావీదులో మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది, మీరు మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రాజును తీసుకువచ్చే విషయం గురించి మీతో ముందుగా మాట్లాడినది మేమే గదా అని యూదా వారితో అన్నారు. యూదావారు ఇశ్రాయేలు వారికంటే కఠినంగా మాట్లాడారు.
2 సమూయేలు 20వ అధ్యాయము. షెబా ఇశ్రాయేలీయులను తిరుగుబాటుకు ప్రేరేపించడం. బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రీ కొడుకు షెబా అనే పనికిమాలినవాడు ఒకడున్నాడు. వాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా మీ సొంత స్థలాలకు వెళ్ళిపోండి. దావీదులో మనకు పాలు లేదు, యెస్సయి కుమారుడిలో మనకు వాటా ఎంతమాత్రమూ రాదు అంటూ బాకా ఊది గట్టిగా ప్రకటించాడు. ఇశ్రాయేలు వారంతా దావీదును విడిచిపెట్టి బిక్రీ కొడుకు షెబను వెంబడించారు. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకూ ఉన్న యూదావారు రాజు దగ్గరే ఉండిపోయారు. దావీదు యెరూషలేములోని తన నగరానికి వచ్చాడు. తన ఇంటికి కాపలాగా ఉంచిన తన ఉపపత్నులు 10 మంది స్త్రీలను కాపాడుతూ వారిని పోషిస్తున్నాడు. గాని వారితో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు కాపలాలో ఉండి జీవించినంతకాలం వితంతువుల వలె ఉండిపోయారు. తరువాత రాజు ఆమాషను పిలిపించి, 3 రోజుల్లోగా నువ్వు యూదావారినందరినీ సమకూర్చి నా దగ్గర హాజరపరుచు అని ఆజ్ఞాపించాడు. ఆమాశ యూదావారిని సమీకరించడానికి వెళ్ళిపోయాడు. ఆమాశ ఆలస్యం చేయడంతో అతనికిచ్చిన సమయం ముగిసిపోయింది. అప్పుడు దావీదు అభిషేయ్ని పిలిపించాడు. బిక్రీ కొడుకు షెబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేస్తాడు. వాడు ఎత్తైన గోడలు గల పట్టణాల్లో దాక్కుని మనకు దొరకడేమో, కాబట్టి నీవు నా సేవకులను వెంటబెట్టుకుని వెళ్ళి వాడిని తరిమి పట్టుకో అని ఆజ్ఞాపించాడు. కాబట్టి యోవాబు మనుషులు, పెలేతీయులు, యోధులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బిక్రీ కొడుకు షెబను తరమడానికి బయలుదేరారు. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరికి వచ్చినప్పుడు వారిని కలిసేందుకు ఆమాశా వచ్చాడు. యోవాబు తొడుక్కున్న చొక్కాకు పైన బిగించి ఉన్న నడికట్టుకు వేలాడుతున్న వరలో కత్తి పెట్టుకుని ఉన్నాడు. ఆ వర వదిలైనందువల్ల కత్తి నేలపై జారిపడింది. అప్పుడు యోవాబు ఆమాశను చూసి, నా సోదరా, క్షేమంగా ఉన్నావా అని అడుగుతూ ఆమాశను ముద్దు పెట్టుకుంటున్నట్టు తన కుడి చేత్తో అతని గడ్డం పట్టుకున్నాడు. యోవాబు చేతిలో ఉన్న కత్తిని ఆమాశ చూడలేదు కనుక తనను కాపాడుకోలేకపోయాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో బలంగా పొడిచాడు. కత్తి కడుపులో దిగిన వెంటనే అతని పేగులు జారి నేలపై పడడంతో ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు. తరువాత యోవాబు అతని సోదరుడు అభిషేయులు బిక్రీ కొడుకు శెబను తరమడానికి వెళ్ళిపోయారు. యోవాబు సైనికుడు ఒకడు అతని దగ్గర నిలబడి, యోవాబును ఇష్టపడేవారు, దావీదు పక్షంలో ఉన్నవారు అంతా యోవాబును వెంబడించండి అని ప్రకటించాడు. ఆమాశ రక్తంలో దొర్లుతూ దారి వెంట పడి ఉన్నాడు. ఆ చోటికి వచ్చిన వారంతా నిలబడి చూస్తూ ఉండడం సైనికుడు చూసి ఆమాశను దారిలో నుండి పక్కన ఉన్న పొలంలోకి లాగివేసి
ఆ దారిలో నడిచేవారు ఎవ్వరూ చూడకుండా ఆ శవం మీద ఒక గుడ్డను కప్పివేశాడు. శవం దారిలో నుండి తీసిన తరువాత ప్రజలంతా బిక్రీ కొడుకు సభను తరమడానికి యోవాబు వెంట వెళ్లారు. యోవాబు ఇశ్రాయేలు గోత్రపు వారు ఆబేలు బెత్మయక బెరీయుల గోత్రాల వారి దగ్గరికి వచ్చాడు. వారంతా కలిసికట్టిగా అతన్ని వెంబడించారు. ఈ విధంగా వారు వచ్చి అబెల్ బెత్మయకలో బిక్రీని ముట్టడించారు. పట్టణ ముఖద్వారం ముందు బురుజు కట్టారు. యోవాబు మనుషులు ప్రాకారాన్ని పడగొట్టి పాడు చేయడానికి పూనుకున్నారు. అప్పుడు ఆబేలులో ఉన్న తెలివిగల ఒక స్త్రీ ప్రాకారపు గోడ ఎక్కి, అయ్యలారా వినండి, నేను యోవాబుతో మాట్లాడాలి గనుక అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి అని కేకలు వేసింది. యోవాబు ఆమె దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆమె, యోవాబువు నువ్వేనా అని అతన్ని అడిగింది. అతడు, నేనే అని జవాబిచ్చాడు. అప్పుడామె, నీ దాసురాలునైనా నేను నీతో మాట్లాడవచ్చా అని అడిగినప్పుడు అతడు, మాట్లాడవచ్చు అన్నాడు. ఆమె, పూర్వకాలములో ప్రజలు సమస్య ఏదైనా ఉంటే ఆబేలులో పరిష్కరించుకోవాలి అని చెప్పుకునేవారు. ఆ విధంగా చేసి తమ సమస్యలు తీర్చుకునేవారు. నేను ఇశ్రాయేలు గోత్రములో నెమ్మదస్తురాలు, నిజాయితీ పరురాలు అని పేరు పొందిన దాన్ని. ఇశ్రాయేలుల పట్టణాల్లో ముఖ్యమైన ఒక పట్టణాన్ని నాశనం చెయ్యాలని నువ్వు తలపెడుతున్నావు. అలా చేసి యెహోవా సంపదను నువ్వెందుకు నిర్మూలం చేస్తావు అని అడిగింది. అందుకు యోవాబు, నిర్మూలం చెయ్యను, అలా చెయ్యడం నాకు దూరమవుతుంది గాక. అసలు సంగతి అది కానే కాదు. బిక్రీ కొడుకు సెబా అనే ఒక ఎఫ్రాయిము గోత్రం వాడు రాజైన దావీదు పట్ల ద్రోహం చేశాడు. మీరు వాణ్ణి మాత్రం మాకు అప్పగించండి, వెంటనే నేను ఈ పట్టణం విడిచి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆమె యోవాబుతో, అయ్యా, అలాగే వాడి తల ప్రాకారపు గోడపై నుండి పడవేస్తాం అని చెప్పి లోపలికి వెళ్ళి తాను తెలివిగా యోవాబుతో మాట్లాడిన మాటలను అక్కడి ప్రజలందరికీ చెప్పినప్పుడు వారు బిక్రీ కొడుకు సభా తల నరికి గోడపై నుండి యోవాబు ముందు పడవేశారు. అప్పుడు యోవాబు బాకా ఊదించాడు. ప్రజలంతా ఆ పట్టణాన్ని విడిచి ఎవరి నివాసాలకు వారు బయలుదేరారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరికి తిరిగి వచ్చాడు. ఇశ్రాయేలు సైన్యం అంతటికీ యోవాబు అధికారిగా నియామకం అయ్యాడు. పెలితీయులకు యెహోయోదా కొడుకు బెనాయా అధిపతిగా ఉన్నాడు. పన్ను వసూలు చేసే పనివారి మీద అదోరాము, రాజ్యపు దస్తావేజులు పత్రాల మీద అహీలూదు కొడుకు యెహోషాపాతు అధికారులుగా నియామకమయ్యారు. షెవా ప్రధానమంత్రి, సాదోకు అబ్యాతారు యాజక వృత్తి నిర్వహించేవారు. యాయీరీయుడైన ఈరా దావీదుకు ముఖ్య సలహాదారు. 2 సమూయేలు 21వ అధ్యాయము. గిబియోనీయులకు దావీదు ప్రత్యుపకారము. దావీదు పరిపాలిస్తున్న కాలంలో 3 ఏళ్లపాటు కరువు కొనసాగింది. దావీదు యెహోవాతో మనవి చేశాడు. అందుకు యెహోవా ఇలా చెప్పాడు, సౌలు గిబియోనీయులను హతమార్చాడు, అతని బట్టి నరహంతకులైన అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు ఏర్పడింది. గిబియోనీయులు ఇశ్రాయేలుల సంబంధికులు కాదు, వారు అమోరీయుల్లో మిగిలిపోయిన వారు. సౌలు రాజు కాకముందు ఇశ్రాయేలీయులు మిమ్మల్ని చంపం అని గిబియోనీయులతో ఒప్పందం చేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలు యూదావారి పట్ల అమితమైన ఆసక్తి కనపరిచి గిబియోనీయులను హతం చేస్తూ వచ్చాడు. దావీదు గిబియోనీయులను పిలిపించి, మీరు యెహోవా సొత్తును దీవించడానికి మా దోషం తొలగిపోయేందుకు పరిహారంగా నేను మీకు ఏమి చెయ్యాలని కోరుకుంటున్నారు అని అడిగాడు. గిబియోనీయులు సౌలు అతని ఇంటివారు చేసిన దాన్ని బట్టి పరిహారం చెయ్యడానికి వెండి బంగారాలు గాని ఇశ్రాయేలీయుల్లో ఎవరినైనా చంపాలని గాని మేము కోరుకోవడం లేదు అన్నారు. అప్పుడు దావీదు, మీరేమి కోరుకున్నా అది మీకు చేస్తాను అన్నాడు. వారు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో ఉండకుండా మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేస్తూ మేము నిర్మూలం అయ్యేలా కీడు కలిగించిన వాడి కుమారుల్లో 7 గురిని మాకు అప్పగించు. యెహోవా నియమించిన సౌలు పట్టణమైన గిబియాలో యెహోవా సన్నిధానములో మేము వారిని ఉరితీస్తాము అని రాజును కోరారు. అప్పుడు రాజు, నేను వారిని మీకు అప్పగిస్తాను అన్నాడు. అతడు సౌలు కొడుకు యోనాతానుకు యెహోవా పేరట చేసిన ప్రమాణం కారణంగా యోనాతాను కొడుకు మెఫీబోషెతును కాక, అయ్యా, కుమార్తె రిస్పా ద్వారా సౌలుకు పుట్టిన ఇద్దరు కొడుకులు అర్యోని మెఫీబోషెతులను సౌలు కూతురు మెరాబుకు మెహులాతీయుడైన బర్జిల్లయా కొడుకు అద్రియేలు ద్వారా పుట్టిన ఐదుగురు కొడుకులను తీసుకువచ్చి గిబియోనీయులకు అప్పగించాడు. వారు ఈ ఏడుగురిని తీసుకువెళ్ళి యెహోవా సన్నిధానములో కొండ మీద ఏడుగురిని ఒకే విధంగా ఉరితీశారు. యవల పంట కోతకాలం ఆరంభంలో వారు చనిపోయారు. అయ్యా కూతురు రిస్పా గోనిపట్ట తీసుకుని కొండపైన పరచుకుని కొంతకాలం ఆరంభము నుండి మృతదేహాలపై ఆకాశము నుండి వానలు కురిసేదాకా అక్కడే ఉండిపోయి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా రాత్రులు అడవి జంతువులు వాటి దగ్గరికి రాకుండా వాటిని కాపలా కాస్తూ ఉన్నది. సౌలు ఉపపత్ని అయ్యా కూతురు రిస్పా చేసిన పని దావీదుకు తెలిసింది. కాబట్టి దావీదు వెళ్ళి సౌలు అతని కొడుకు యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి దగ్గర నుండి తెప్పించాడు. గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు యోనాతానులను హతం చేసి బెత్సాను పట్టణపు వీధిలో వేలాడదీసినప్పుడు యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అక్కడ నుంచి దొంగలించి తెచ్చి తమ దగ్గర ఉంచుకున్నారు. కనుక దావీదు వారి దగ్గర నుండి సౌలు అతని కొడుకు యోనాతాను ఎముకలను తెప్పించాడు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సేవకులు ఉరితీసిన ఏడుగురు ఎముకలను సమకూర్చారు. సౌలు అతని కొడుకు యోనాతాను ఎముకలను వాటితో కలిపి బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. ఇదంతా చేసిన తరువాత రాజు దేశం కోసం చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు. ఫిలిస్తీయుల మీద విజయాలు. ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీయులకు మళ్లీ యుద్ధం జరిగినప్పుడు దావీదు తన సేవకులతో కలిసి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో దావీదు నీరసించి సొమ్మసిల్లిపోయాడు. అక్కడ రెఫాయీయుల సంతానం వాడైన ఇస్బీ బెనోబా అనేవాడు కొత్తగా చేసిన కత్తి 3.5 కిలోల బరువున్న ఇత్తడి ఈటే పట్టుకుని నేను దావీదును చంపుతాను అని చెబుతూ వచ్చాడు. సిరూయా కొడుకు అబీషై రాజును కాపాడి ఆ ఫిలిస్తీయుణ్ణి కొట్టి చంపాడు. ఇది చూసిన దావీదు మనుషులు, ఇశ్రాయేలీయులకు దీపమైన నువ్వు ఆరిపోకుండా ఉండేలా ఇకపై మాతో కలిసి యుద్ధాలకు రావద్దు అని చెప్పి అతని చేత ఒట్టు పెట్టించారు. ఆ తరువాత గోబు దగ్గర ఫిలిస్తీయులతో మళ్లీ యుద్ధం జరిగింది. యుద్ధంలో హుషాతీయుడని సిబ్బకై రెఫాయయుల సంతానం వాడైన సపూను చంపాడు. గోబు దగ్గర ఫిలిస్తీయులతో మరోసారి యుద్ధం జరిగినప్పుడు అక్కడ బెత్లహేము నివాసి యహారేయోరేగేము కొడుకు ఎల్హానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుణ్ణి చంపాడు. వాడి చేతిలో ఉన్న ఈటే నేతగాని అడ్డకర్ర అంత పెద్దది. మరొక యుద్ధం గాతు దగ్గర జరిగింది. అక్కడ బాగా పొడవైన వాడు ఒకడు ఉన్నాడు. వాడి చేతులకు కాళ్లకు 6 వేళ్లు చెప్పున మొత్తం 24 వేళ్లు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతానం వాడు. వాడు ఇశ్రాయేలీయులను దూషిస్తున్నప్పుడు దావీదు సోదరుడు సిమ్యా కొడుకు యోనాతాను వాణ్ణి చంపివేశాడు. గాతులో ఉన్న రెఫాయీయుల సంతతి వారైన ఈ 4 దావీదు అతని సేవకులు హతం చేశారు. 2 సమూయేలు 22వ అధ్యాయము. దావీదు స్తుతిగీతం. యెహోవా తనను సౌలు బారి నుండి తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు. అతడిలా ప్రార్థించాడు, యెహోవా నా ఆశ్రయశిల, నా కోట, నా రక్షకుడు, నా ఆశ్రయశిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష, ఆశ్రయస్థానం, హింస నుండి నన్ను కాపాడేవాడు. స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలో నుండి నేను తప్పించుకుంటాను. మృత్యు కెరటాలు నన్ను చుట్టుకున్నాయి. భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది. పాతాల పాశాలు నన్ను కట్టివేశాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. నా దురవస్థలో నేను యెహోవాకు మొర్రపెట్టాను. నా దేవునికి విన్నవించుకున్నాను. ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. నా మొర్ర ఆయన చెవులకు చేరింది. అప్పుడు భూమి కంపించింది, అదిరింది, పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి. ఆయన ముక్క పుటల్లో నుంచి పొగలేచింది. ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. అవి నిప్పు కణాలను రగిల్చాయి. ఆకాశాన్ని చీల్చి ఆయన దిగివచ్చాడు. ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది. ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు. అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా వేసుకున్నాడు. దట్టమైన కారుమబ్బులను ఆకాశములో రాసిపోశాడు. ఆయన సన్నిధి మెరుపుల్లో నుండి అగ్నికణాలు కురిశాయి. యెహోవా ఆకాశము నుండి గర్జించాడు. సర్వోన్నతుడు భీకరధ్వని చేశాడు. తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు. యెహోవా యుద్ధధ్వనికి, ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి భూగోళం పునాదిరాళ్ళు బయటపడ్డాయి. పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నురగలు కక్కుతున్న జలరాశుల్లో నుండి నన్ను బయటికి తీశాడు. బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారి నుండి, నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు. విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నాడు. యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకొని వచ్చాడు. నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వక్షేమస్థితి కలిగించాడు. ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలిగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు. ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి. ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగలేదు. ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను. నా నీతిని బట్టి యెహోవా నాకు పూర్వక్షేమస్థితి కలిగించాడు. తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడుగా ఉంటావు. నిష్కలంకుల ఎడల నీవు నిష్కలంకంగా ఉంటావు. వక్రబుద్ధి గలవారి ఎడల వికటంగా ఉంటావు. యాతన పడే వారిని రక్షిస్తావు. గర్విష్ఠులకు విరోధవై వారిని అణిచివేస్తావు. యెహోవా నీవు నాకు దీపం. యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు. నీ సహాయముతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను. నా దేవుని సహాయముతో నేను ప్రాకారాలను దాటుతాను. దేవుని మార్గం పరిపూర్ణం. యెహోవా వాక్కు నిర్మలం. ఆయన అండజేరిన వారికందరికీ ఆయన డాలు. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోట. ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు. నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే. నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుబెడతాయి. నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు. నీ అనుగ్రహం నన్ను గొప్ప చేస్తుంది. నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు. నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను. నేను వారిని మింగివేశాను. ముక్కలు చెక్కలు చేశాను. వారిక లేవలేరు. వారు నా కాళ్ళ కింద ఉన్నారు. నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు. నా మీదకి లేచిన వారిని నీవు అణిచివేస్తావు. నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. నన్ను ద్వేషించే వారిని నేను సమూల నాశనం చేస్తాను. వారు సహాయం కోసం అరిచారు, కాని రక్షించేవాడు ఎవరూ లేడు. వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు. నేను నేల దుమ్ములాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అనగదొక్కుతాను. నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్ను విడిపించావు. ప్రజల అధికారిగా నన్ను నిలిపావు. నేను ఎరుగుని ప్రజానికం నన్ను సేవిస్తారు. పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. వారు నన్ను గుచ్చి వింటే చాలు, నాకు విధేయులవుతారు. అన్యులు వణుకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు. యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక. ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు. జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.
ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు. నా మీద దాడి చేసే వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు, హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు. కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను, నీ నామానికి స్తుతి పాడుతాను. తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు, తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపేవాడు ఆయన.
2 సమూయేలు 23 అధ్యాయము. దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు యాకోబు దేవుని చేత అభిషిక్తుడైనవాడు, మహాఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్దేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నాలుకపై ఉంది. ఇశ్రాయేలీయుల దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతి న్యాయాలతో పరిపాలించేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు. అతడు సూర్యోదయాన తొలిసంధ్యాకాంతిలాగా, మబ్బులేని ఉదయంలాగా, వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేతగడ్డిలాగా ఉంటాడు. నా సంతానం దేవుని ఎదుట అలాంటివారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్ని విధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి అంతా సఫలమయ్యేలా చేస్తాడు. ముళ్లను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరివేయడం జరుగుతుంది, ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్లలాగా ఉన్నారు. ఇనుప పరికరమైనా ఈటెకొల అయినా లేకుండా మనుషులు ముళ్లను తాకరు, దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్నచోటనే తగలబెడతారు. దావీదు యోధుల పేర్లు ఇవి. ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెస్సేబెతు. ఇతడు తక్కువనీ వంశంవాడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతం చేశాడు. ఇతని తరువాత వాడు అహోహీయుడైన దోదో కొడుకు ఎలియాజరు. ఇతడు దావీదు 3 యోధుల్లో ఒకడు. ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తే ఇతడు వారిని ఎదురించాడు. ఇశ్రాయేలీయులు వెనక్కు తగ్గితే ఇతడు నిలబడి అరచెయ్య బిగుసుకుపోయి చేతికి కత్తి అతుక్కుపోయేదాకా ఫిలిస్తీయులను ఎదుర్కొన్నాడు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. దోపుడు సొమ్ము తీసుకుపోవడానికి మాత్రం ప్రజలు అతని వెనకాల వచ్చారు. ఇతని తరువాత హరారు ఊరివాడైన ఆగే కొడుకు షమ్మా ఒకసారి ఫిలిస్తీయులు అలచందల చేలో గుంపుగూడి ఉండగా ఇశ్రాయేలు సైన్యం ఫిలిస్తీయులను ఎదిరించి నిలువలేక పారిపోయారు. అప్పుడితడు ఆ పొలం మధ్యలో నిలబడి ఫిలిస్తీయులు దానిమీదికి రాకుండా అడ్డుకున్నాడు, వారిని హతం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్నిచ్చాడు. 30 మంది వీరుల్లో ముఖ్యులైన 3 కోతకాలములో అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిస్తీయుల సైన్యం రెఫాయీము లోయలో ఉన్నారు. దావీదు తన సురక్షితమైన చోట గుహలో ఉన్నాడు. ఫిలిస్తీయ సేన బెత్లహేములో శిబిరం వేసుకుని ఉన్నారు. దావీదు మంచినీటి కోసం తహతహలాడుతూ బెత్లహేము పురద్వారం దగ్గరున్న బావినీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావున్ను అన్నాడు. ఆ 3 బలాఢ్యులు ఫిలిస్తీయుల సైన్యం కావలి వాళ్ళను ఛేదించుకుని పోయి బెత్లహేము ద్వారం దగ్గరున్న బావినీళ్లు తోడుకుని దావీదు దగ్గరికి తెచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు తాగలేదు. యెహోవా సన్నిధిలో ఆ నీళ్లు పారబోసి, యెహోవా, ఈ నీళ్లు తాగడం నాకు దూరం అగుగాక, వీళ్ళు ప్రాణాలకు తెగించి పోయి ఇవి తెచ్చారు కదా, ఈ నీళ్లు వీరి రక్తంతో సమానం అని చెప్పి తాగడానికి నిరాకరించాడు. ఆ 3 మహావీరులు ఆ పరక్రమ కార్యాలు చేశారు. సెరూయా కొడుకు యోవాబు సోదరుడు అబీషై ఈ 30 మందికి నాయకుడు. ఇతడొక యుద్ధంలో 300 మందిని ఈటితో సాము చేసి హతం చేశాడు. ఇతడు ఆ 3 సమానంగా పేరు పొందాడు. ఇతడు ఆ 30 మందిలో గొప్పవాడై వారికి అధిపతి అయ్యాడు. కాని ఆ 1 సాటి కాలేదు. కబ్సాయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరక్రమశాలి, మహాప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు. ఇంకా అతడు మహాకాయుడైన ఒక ఐగుప్తువాణ్ణి చంపాడు. ఈ ఐగుప్తుడి చేతిలో ఈటె ఉంటే బెనాయా దుడ్డుకర్ర తీసుకుని అతడు మీదికి పోయాడు. వాడి చేతిలోని ఈటె ఒడలాగి దానితోనే వాణ్ణి చంపేశాడు. ఈ పరాక్రమ క్రియలు యెహోయాదా కొడుకు బెనాయా చేశాడు. కాబట్టి ఆ ముగ్గురు బలాఢ్యులతో పాటు లెక్కలోకి వచ్చాడు. ఆ 30 మందిలోకి గనుడయ్యాడు. అయినా మొదటి ముగ్గురితో సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల నాయకునిగా నియమించాడు. ఆ 30 మంది ఎవరంటే యోవాబు సోదరుడు ఆసాహేలు, బెత్లహేము వాడైన దోదూ కొడుకు ఎల్హానాను, హరోదీయుడైన సమ్మ, హరోదీయుడైన ఎలీకా, పత్తియుడైన హేలెను, తెకోబీయుడైన ఇక్మేసు కొడుకు ఈరా, అనాతోతు వాడైన అబియజరు, హుషాతీయుడైన మబున్నాయి, అహోహీయుడైన సొల్మోను, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బైనాకు పుట్టిన హేలేబు, బెన్యామీనీయులు బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రిబై కుమారుడు ఇత్తయి, పిరోతీనీయుడైన బెనయా, గాయసు లోయ ప్రాంతాల్లో ఉండే హిద్దయి, అర్బాతీయుడైన అబియోల్బోను, బర్హూమీయుడైన అజ్మావెత్తు, సయల్బోనీయుడైన ఎల్యాహ్బా, యాసేను కొడుకుల్లో యోనాతాను, హరారీయుడైన షారారుకు పుట్టిన అహియాము, మైకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలిపిలేటు, గిలోనీయుడైన అహితోపేలు కొడుకు ఏలియాము, కర్మేలీయుడైన ఎస్రో, అర్బీయుడైన సయర్తే, శోభావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ, అమ్మోనీయుడైన జెలేకు, బెయిరోతీయుడైన నహరై. ఇతడు సెరుయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా ఈ కోవలో చేరినవారు. మొత్తం 37. 2 సమూయేలు 24వ అధ్యాయము. ఇశ్రాయేలీయుల వారి, యూదావారి జనాభా లెక్కలు. యెహోవా కోపం మళ్ళీ ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. ఆయన వారికి వ్యతిరేకంగా దావీదును ప్రేరేపించాడు. వెళ్ళి ఇశ్రాయేలు వారి, యూదావారి జనాభా లెక్కలు తీసుకో అని ఆదేశించాడు. అప్పుడు రాజు తనతో ఉన్న సైన్యాధిపతి యోవాబుకు, యుద్ధానికి పోగల మనుషులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి. దాను మొదలు బెయెర్షెబా దాకా తిరిగి చూసి ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నవారిని లెక్కించు అని ఆజ్ఞాపించాడు. అందుకు యోవాబు, నా ప్రభువు రాజు అయిన నువ్వు చూస్తుండగానే యెహోవా ఈ జనాభాను 100 రెట్లు ఎక్కువ చెయ్యుగాక. నా ప్రభువు రాజు అయిన నీకు ఇలా చెయ్యాలని ఎందుకు అనిపించింది అన్నాడు. అయినప్పటికీ రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞ తిరుగులేనిది. గనుక యోవాబు సైన్యాధిపతులు ఇశ్రాయేలుల జనసంఖ్య చూడడానికి రాజు సముఖము నుండి బయలుదేరారు. వారు యొర్దాను నది దాటి లోయలో ఉన్న పట్టణానికి దక్షిణంగా అరోయేరు దగ్గర మకాం వేశారు. ఆ పైన వారు గాదు ప్రాంతము నుండి యాజేరు చేరుకున్నారు. అక్కడ నుండి గిలాదుకు, తహింహోది ప్రాంతానికి వచ్చారు. తరువాత దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు. అక్కడ నుండి కోటలు ఉన్న తూరు పట్టణానికి, హివ్వీయులు కనానీయులు పట్టణాలకు చేరుకున్నారు. యూదా దేశానికి దక్షిణ దిక్కున ఉన్న బెయెర్షెబా వరకు సంచరించారు. ఈ విధంగా వారు దేశమంతా సంచరించి 9 నెలల 20 రోజులకు తిరిగి యెరూషలేము చేరారు. అప్పుడు యోవాబు యుద్ధం చేయగల వారి మొత్తం లెక్క రాజుకు తెలియపరిచాడు. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 800,000 మంది యోధులు ఉన్నారు. యూదావారిలో 500,000 మంది ఉన్నారు. జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు నొచ్చుకుంది. అతడు యెహోవాతో, నేను చేసిన పని వలన గొప్ప పాపం మూటగట్టుకున్నాను. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. యెహోవా, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడి దోషం తీసివెయ్యి అన్నాడు. తెల్లవారి దావీదు నిద్రలేచినప్పుడు దావీదుకు దీర్ఘదర్శి ప్రవక్త అయిన గాదుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై,
నీవు పోయి దావీదుతో ఇలా చెప్పు, మూడు విషయాలు నీ ముందుంచుతున్నాను, వాటిలో ఒకటి కోరుకో, దాన్ని నీ పైకి రప్పిస్తాను. కాబట్టి గాదు దావీదుకు దగ్గరికి వచ్చి సంగతి తెలిపాడు. నీవు నీ దేశంలో మూడేళ్ళు కరువు కలగడం కోరుకుంటావా? నీ శత్రువు నిన్ను తరుముతుంటే మూడు నెలలపాటు పారిపోవడానికి ఒప్పుకుంటావా? లేక నీ దేశంలో మూడు రోజులు తెగులు చెలరేగడానికి ఒప్పుకుంటావా? ఈ విషయం ఆలోచించి నన్ను పంపిన దేవునికి ఏమి జవాబు చెప్పాలో నిర్ణయించు అన్నాడు. అందుకు దావీదు, గొప్ప చిక్కులో పడ్డాను. యెహోవా కరుణా సంపన్నుడు గనుక మనుషుల చేతిలో పడడం కంటే యెహోవా చేతిలోనే పడదాము అని గాదుతో అన్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి ఘోర వ్యాధి రప్పించాడు. ఉదయం మొదలుకొని నియామక కాలం వరకు అది చెలరేగింది. ఫలితంగా దాను నుండి బెహెర్సబా వరకు 70,000 మంది మరణించారు. దూత యెరూషలేమును నాశనం చెయ్యడానికి తన చెయ్యి చాపగా యెహోవా ఆ అరిష్టం విషయం పరితపించాడు. ఆయన నాశన దూతకు, ఇక చాలు, నీ చెయ్యి వెనక్కి తీసుకో అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో యెహోవా దూత యోబూసీయుడైన అరౌనాకు చెందిన కళ్ళం దగ్గర ఉన్నాడు. ప్రజలను నాశనం చేసిన ఆ దూతను చూసి దావీదు యెహోవాను ఇలా ప్రార్థించాడు, పాపం చేసిన వాణ్ణి నేను గదా, దుర్మార్గంగా ప్రవర్తించిన వాణ్ణి నేను గదా, గొర్రెల వంటి ఈ ప్రజలేమి చేశారు, నన్ను నా తండ్రి కుటుంబాన్ని శిక్షించు. దావీదు బలిపీఠం కట్టించడం. ఆ రోజున గాదు దావీదు దగ్గరికి వచ్చి, నీవు వెళ్ళి యోబాసీయుడైన అరౌనా కళ్ళంలో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించు అని అతనితో చెప్పాడు. దావీదు గాదు ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం బయలుదేరాడు. రాజు, అతని పరివారం తన వైపు రావడం అరౌనా చూసి ఎదురు వెళ్ళి రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, నా యజమాని, రాజు అయిన నీవు నీ దాసుడైన నా దగ్గరికి వచ్చిన కారణమేమిటి అని అడిగాడు. దావీదు, ఈ కళ్ళం నీ దగ్గర కొని యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించాలని వచ్చాను, ఆ విధంగా ఈ తెగులు ప్రజల నుండి తొలగిపోతుంది అన్నాడు. అందుకు అరౌనా, నా యజమాని రాజు అయిన నీవు నీకు ఏది కావాలో తీసుకో, నీకు అనుకూలమైనదేమిటో అది చెయ్యి, ఇదిగో దహనబలి కోసం ఎడ్లు ఉన్నాయి, కట్టెలుగా ఈ నూర్చే కర్ర వస్తువులు ఎడ్లకాడి పనికొస్తాయి, రాజా అరౌనా అనే నేను రాజుకు ఇస్తున్నాను అన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మనవి వినుగాక అని రాజుతో అన్నాడు. రాజు, నేను అలా తీసుకోను, ఖరీదు ఇచ్చి నీ దగ్గర కొంటాను, వెల ఇవ్వకుండా తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను అని అరౌనాతో చెప్పి ఆ కళ్ళాన్ని ఎడ్లను 50 తులాల వెండి ఇచ్చి కొన్నాడు. అక్కడ దావీదు యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి దహనబలులను సమాధాన బలులను అర్పించాడు. దేశం కోసం చేసిన ఆ విన్నపాలను యెహోవా అంగీకరించగా ఇశ్రాయేలీయులకు దాపురించిన ఆ తెగులు ఆగిపోయింది.